नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। ఆది దంపతుల యొక్క ఐకమత్యాన్ని తెలియజేసే అర్ధనారీశ్వర తత్వం గురించి మనం చెప్పుకుంటున్నాం. నారి అంటే స్త్రీ, ఈశ్వరుడు పురుషుడు, చెరి సగం ఉన్నారు కనుక వాళ్ళని అర్ధనారీశ్వరులు అన్నాం. సగం శివుడు సగం పార్వతి కలిస్తే అర్ధనారీశ్వరులు. తత్వము అనేదానికి వారికి సంబంధించిన అవగాహన లోతు, వారికి వారే తప్ప మరొకరెవరికి పూర్తిగా అర్థం కానటువంటి జ్ఞానము కలిగిన వారని కూడా అర్థం. త్వం అంటే నీవు, తత్వత్వం అదే నువ్వు. అదే నువ్వు అంటే ఏమిటి? శివుడు ఎప్పుడు పార్వతిని నువ్వే నేనంటాడు, పార్వతి ఎప్పుడు శివుణ్ణి నువ్వే నేనంటుంది. ఈ విధంగా ఇద్దరు కూడా నీవే నేను, నేనే నువ్వు, నీవే నేను, నేనే నీవు. త్వమేవాహం 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 న సంశయ అని ఇద్దరు ఒకరితో ఒకరు అనుకుంటారట. అహం అంటే నేను, త్వం ఏవ నీవే, నీవే నేను, నేనే నీవు అని వాళ్ళు అనుకుంటున్నారు. పూర్వకాలంలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు, అందువల్ల త్వమేవాహం అనుకున్నారు. ఇప్పుడు మనకి శ్రీశైలం వచ్చాడు అనుకోండి, శివుడు అమ్మవారితో కలిసి మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతకి ఇక్కడికి వస్తాడు. ఆయన ఎప్పుడు లింగరూపంలోనే కూర్చుంటాడు అనుకోకండి, అమ్మవారు ఎప్పుడు విగ్రహ రూపంలో ఉంటుంది అనుకోకర్లా, ఏదో ఒక రూపంలో వాళ్ళు మన మధ్యలో తిరుగుతారు. మనకి తెలియకుండానే మనతో కలిసిమెలిసి తిరుగుతూ మనతో మాట్లాడతారు. ఏ భాష భాషలతో ఆ భాషలో మాట్లాడతాడు ఆయన. చాలా కాలం క్రితం వేదవ్యాస మహర్షికి ఒక అనుమానం వచ్చింది శ్రీశైలం వచ్చినప్పుడు. ఇంతమంది మనుషులు వస్తున్నారు, మాట వరుసకు కూడా శివుడు మాత్రం కనబడడం లేదు. ఆయన ఎప్పుడు పాషాణ రూపంలో చిన్న లింగ రూపంలోనే ఉంటాడు. పోనీ అమ్మ రక్షించు అని నేను వెతుక్కుంటూ ధ్యానం చేస్తూ వస్తే అమ్మ కూడా ఎక్కడో మూల కూర్చుని చిన్న విగ్రహ రూపంలోనే ఉంటుంది. వీళ్ళిద్దరూ పాషాణమయమైపోయారు, శిలామయమైపోయారు. మేము చేసే ప్రార్థనలు అసలు స్వీకరిస్తున్నారా? మనుష్యులతో కలిసిమెలిసి ఉంటున్నారా? ఇదే కైలాసం పెడితే దర్శనమిస్తున్నారు, భూలోకంలోకి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు విగ్రహ రూపంలో ఉంటున్నారు ఏమిటి అని ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడ ఒక బోయ స్త్రీ వచ్చింది, కిరాత స్త్రీ వచ్చింది. ఏమైనా గొణుక్కుంటున్నామంది. గొణుక్కోవడం కాదమ్మా, తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆకలి వేసి ఇక్కడ ఆగాను. ఇది శ్రీశైల క్షేత్రం. నేను నా శిష్యులు కలిసి కాలినడకన నానాయాతనబడి కొండలెక్కి దిగి మరికొద్దిసేపట్లో శ్రీశైలం వెడతాం, ఇంకాసేపట్లో శ్రీశైలం వెడతామని ఆశతో వెడుతున్నాం. ఎంత దూరం నడిచినా ఇంకా శ్రీశైల శిఖర దర్శనమే కావడంలా. శిఖర దర్శనం అయిన తర్వాత కదా ఆయన దగ్గరికి వెళ్ళేది. ఇంకా వస్తోంది, ఇంకా వస్తోంది, ఇక్కడే వస్తోంది, ఇక్కడే వస్తోంది, శివలింగం శివాలయం అనుకుంటూ ఆశాశలతో వచ్చాం. కాళ్ళు పొక్కిపోతున్నాయి, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది. మాట వరుసకు కూడా ఈశ్వరుడు కనిపించటం లేదు, అమ్మవారు కనిపించటం లేదు, ఎంత అన్నం పెట్టేవాళ్ళు లేరు అనగానే ఎటక్కునవాడు వాళ్ళందరికీ, మీకు ఇప్పుడు ఏం కావాలి అంది. ప్రస్తుతం మేము శివదీక్షలో ఉన్నాం, దీక్షలో ఉన్నప్పుడు అపక్వాహారం తింటాం, అంటే కేవలం వండకుండా ఉన్న వాటినే తింటాం. అపక్వము అంటే పండనివని కాసుమ, పక్వము అంటే వండుట అని అర్థం. చాలామంది ఈ మధ్యన అపక్వము అంటే పచ్చివి అనే శబ్దంలో వాడుతున్నారు. పక్వఫలము అంటే పండిన ఫలం, అపక్వఫలము అంటే పండకుండా ఉన్నది. కానీ అపక్వము అంటే ఇంకో అర్థం ఏమిటంటే వండకుండా ఉన్నవి. కొన్ని పదార్థాలు వండకుండా తినచ్చు. దోసకాయ ఉందనుకోండి, దాన్ని వండకర లేకుండా కోసుకు తినేయచ్చు. ఈ మధ్యకాలంలో అన్ని తినేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనప్పటికీ చెట్టు నుంచి కాసి అది పండినప్పటికీ వండవలసిన అవసరం లేకపోతే దాన్ని అపక్వము అంటారు. అపక్వాహారంతో ఈశ్వర దర్శనం చేస్తే చాలా మంచిది. వండిన ఆహారం తినడం కంటే వండకుండా ఉన్న ఆహారం తిని శివ దర్శనం చేసుకుంటే వాడికి తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది, వాడు పునర్జన్మ లేకుండా ఉంటాడు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. శివతంత్రం అనే పేరుతో ఒక తంత్రం ఉన్నది, గౌరీయామల తంత్రం అని ఒకటి ఉన్నది. అందులోనే సిద్ధకుంజిక స్తోత్రం ఉంటుంది. వాటిల్లో ఏం చెప్పారు, ఎప్పుడైనా ఈశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు వండకుండా ఉన్న ఆహారం తిని వెడితే ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు, వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాడు అన్నారు. అందుకే కలియుగంలో శివదీక్ష తీసుకున్న వాళ్ళు వండని ఆహారం తినేవారు. పూర్వకాలంలో అలాగే తినేవారు. అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. నానబెట్టిన శనగలు కానీ, ఉలవలు కానీ, పెసలు కానీ, కొంచెం మొలకలు వచ్చినటువంటివి కానీ, లేకపోతే పళ్ళు కానీ, అరటిపళ్ళు, బత్తాయి కాయలు, దానిమ్మలు, ఇలాంటి ఫలాలన్నీ కూడా వండకుండా ఉన్నవి. పొయ్యి మీద నీళ్లు పోసి అందులో ఉడకబెట్టకుండా ఉన్న ఏ వస్తువు అయినా అపక్వమే. ఆహారం మీరు కందిపప్పు అయినా నానబెట్టుకు తింటే అది అపక్వ ఆహారమే. ఇలాంటి అపక్వ ఆహారం తిని ఈశ్వర పూజ చేస్తే దానికి సంపూర్ణ శైవ దీక్ష, శివదీక్ష అని పేరు అన్నమాట. అటువంటి శివదీక్షా పరులు ఈ జన్మలోనే తరిస్తారు. అందుకని పూర్వకాలంలో జ్ఞానులు అలాగే చేసేవారు. మేమిప్పుడు శివదీక్షతో శ్రీశైలంలో ఉన్న అమ్మవారిని, అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇంతవరకు మాకు ఇక్కడెక్కడ మాట వరస కూడా ఒక పండు కూడా దొరకలేదు. అదేమిటో తెలియదు, కానీ శ్రీశైలం వచ్చేటప్పుడు పూర్వకాలంలో కాలినడకను వచ్చేవాళ్ళందరికీ పండు దొరికేవిట. దారిలో సెలయేళ్ళు మంచినీళ్ళు దొరికేవి. కానీ వ్యాసుడికి పరీక్ష అన్నట్టుగా ఆ రోజు మాత్రం ఒక పండు దొరకలేదు. ఆకు కనీసం చింతాకు కూడా దొరకలేదు, చింత తప్ప. అందుకని మాకేం దొరకట్లేదు. అందుకని మేము కోపం వచ్చి, అసలు ఈశ్వర నువ్వు ఉన్నావా లేదా, కైలాసంలో ఉన్నప్పుడు పలకడం కాదు, భూలోకంలో ఉన్న మానవులు ఆకలికి మాడిస్తూ ఉంటే వాళ్ళకి దర్శనం ఇవ్వాలి, వాళ్ళకి ఎంత అన్నం పెట్టాలి, నువ్వు ఎంతసేపు రాతిలింగ రూపంలో కూర్చుని అభిషేకం చేయించుకుంటే ఉపయోగం ఏమిటని దెప్పుతున్నావమ్మా అన్నాడు వ్యాసుడు. ఓహో, మీకు ఇంతకీ అపక్వాహారం కావాలి అంతే కదా అని ఆవిడ ఇదిగో అని ఓ పండు చేతిలో పెట్టింది. ఇంతకీ ఆ పెట్టినవాడు ఒక కిరాత స్త్రీ, ఒక బోయ స్త్రీ. ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో చాలామంది గిరిజన స్త్రీలు ఉంటారు. అందులో ఒక గిరిజన స్త్రీ ఒక పండు పెట్టిందిట. ఆయన ఏకాదిగా చూశాడు. నాతి, నేను ఒక్కడే కదా, నా వెనకాల 10,000 మంది శిష్యులు ఉన్నారు. నువ్వు నా చేతిలో ఒక్క పండు పెట్టి ఈ పండు తిను అంటే నేను తింటాను, నాకు అడుగు నిండుతుంది, మిగతా వాళ్ళంతా అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు, గెదగెదలాడిపోతున్నారు, వాళ్ళందరికీ ఒక్క పండు సరిపోతుంది అన్నాడు ఆయన. అనగానే ఇంతకీ ఆవిడ పెట్టిన పండు కూడా ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందిట, అది జామకాయో తెలియటం లేదు, యాపిల్ పండు తెలియటం లేదు, బత్తాయో తెలియట్లేదు, అసలు ఏ పండు తెలియడం లేదు. సరే, ఏదో ఒక పండు నాకంటూ పెట్టావు, ఈ పండు తింటే నా ప్రాణం నిలబడుతుంది, మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటంటే, సరే వాళ్ళను కూడా రమ్మనంది ఆవిడ. ఈయన అన్నాడు, నీ దగ్గర చేతిలో ఒక్కే పండు ఉన్నది, ఉన్న ఒక్క పండు నా చేతిలో పెట్టావు, మరి మిగతా వాళ్ళకి ఎలా పెడతావంటే, నీకెందుకయ్యా వేదవ్యాస మహర్షి అనుమానం, రమ్మను వాళ్ళని, ఈ 10,000 మందేనా ఇంకెవరైనా ఉన్నారా అంటే, అప్పటికి ఇంకా పద్మాకర్ గారు ఉపన్యాసానికి వచ్చిన జనం అక్కడ లేరు, అందుకని కేవలం ఈ 10,000 మందేనా అంటే అవునన్నాడు ఆయన. ఒక్కరొక్కరిని రమ్మన్నది ఆవిడ. ముందు వైశంపాయనుడు, ఆ తర్వాత పైలుడు, ఆ తర్వాత జైమిని, ఆ తర్వాత సుమంతుడు, దాల్భ్యుడు, బకుడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారట. రాగానే ఆవిడ ఇలా చెయ్యి అనేది వాళ్ళ చేతిలో, అరిచెయ్యి ఇలా చాచి, అంటే ఇప్పుడు నా అరచేయి ఎలా ఉంది, మీకు శూన్యం, ఇందులో ఏమీ లేదు, కేవలం అరచేయి, ఏమీ లేని అరచేతిని వాళ్ళ చేతికి ఇలా తాకించగానే వాళ్ళ చేతిలో పండు వచ్చి పడేది. ఆ పండు ఏ పండు తెలీదు. అందరూ తెల్లబోయారట. వ్యాసుడికి అసలు ఏగాదిగా చూశారు. వ్యాసుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో రకాల కరికట్లు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, ఈవిడ కిరాతక స్త్రీ ఏం వేసిందో మంత్రం అన్నట్ట. ఇలా 10,000 మందికి ఉట్టి చెయ్యి చేతిలో రాసి అందరికీ అన్ని పండ్లు ఇచ్చింది ఆవిడ. వీళ్ళు ఇప్పుడు ఈ పండుదు తినచ్చా తినకూడదా, ఇదేమన్నా పిశాచాలకి సంబంధించిన ఫలమా, దేవతలకి సంబంధించిన ఫలమా, మంత్రతంత్రాలతో సృష్టింపబడిన ఫలమా, తినచ్చో తినకూడదో, ఏం తింటేం ప్రమాదమో అంటూ ఉంటే, నాయనా నిస్సంకోచంగా తిను, ఇది శ్రీశైల క్షేత్రం, గండశిలల శంభులింగంబులిల్దు, ఇక్కడున్న ప్రతి పాషాణం, గండశిల అంటే పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట, పెద్ద పెద్ద రాళ్ళు శ్రీశైలంలో ఎక్కడ కనబడినా అవన్నీ శివలింగములే. ఇది కాశీఖండంలో ఉన్న పద్యం. గండశిలల శంభులింగంబులిందు, అందుకే ఇక్కడికి వచ్చేవాళ్ళు పెద్ద రాయి ఏది కనపడినా దానికి సాష్టాగపడేవారు, దాని మీద నీళ్లు పోసేవారు, దాని మీద పుష్పం పెట్టేవారు, ఆ తర్వాత ఆ రాయి మీద తల తాకించి తమను తాము తరింపజేసుకునేవారు. ఈ శ్రీశైల క్షేత్రానికి అంత విలువ ఉన్నది. ప్రతీది ఇక్కడ పాషాణం వల్ల, పెద్ద రాయి వల్ల, అదొక శివలింగమే. కాబట్టి వేరే ఎక్కడ అభిషేకం చేయాలనే బెంగక్కర్లా. మీకు ఆ డోర్నాల నుంచి ఇక్కడ దాకా వస్తున్న మార్గంలో నడిచొస్తున్న కారు మీద వస్తున్న ఎక్కడ పెద్ద రాయి కనపడినా మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఇన్ని నీళ్లు పోసేయండి, పర్వాలేదు. అనేక లింగములకు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఇంక ఇక్కడున్న చెంచు వాళ్ళంతా కూడా సిద్ధ యోగులు కాబట్టి నిశ్చింతగా తినగానే వాళ్ళు ఆ చిన్న పండు నోట్లో పెట్టుకున్నారు. అసలు అదేం పండు అండి, లోపల ఒక్క గింజ లేదు, పై తొక్కతో సైతంగా అంతా ఎలా ఉందో తెలుసినా, బాగా మామిడి పండు యొక్క గుజ్జు తీసి అందులో ఉన్న చెత్తంతా పక్కన పారేసి ఆ గుజ్జుని మన చేతిలో పెడితే ఎలా ఉందో అలా ఉందిట. అంత బాగున్నది, మహామధురంగా ఉంది ఆ ఫలం. ఆ పండు ఏ పండు చెప్పలేకపోతున్నారు. ఎంత రుచిగా ఉన్న ఫలం, ఇది బత్తాయికాయ, యాపిల్ పండ, లేకపోతే జామకాయ, నేరేడు పండ, ఏమీ తెలియదు కానీ మహామధురంగా ఉంది. వాళ్ళు తిన్నారు. తినడమేమిటి, కడుపంతా బిర్ర బిగుసుకుపోయినట్టు అయిపోయింది. అంటే మొత్తం ఆకలంతా తీరిపోయింది, ఎక్కడ దాహం లేదు. ఆ క్షణం నుంచి మళ్ళీ వాళ్ళు శ్రీశైలం వదిలిపెట్టి వెళ్ళేదాకా మాట వరసకు ఆకలి ఉంటే ఒట్టు, దాహం ఉంటే ఒట్టు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అది తినగానే తృప్తి కలిగింది. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని పదార్థాలు తింటే కడుపు బిగుసుకుపోయి అసహ్యంగా ఉంటుంది. ఎందుకు తిన్నాను రా బాబు, అరుగుదల లేకుండా అయిపోయిందని మనకు ఆ తిన్న పదార్థం మీద జుగుప్స కలుగుతుంది. కానీ ఈ పదార్థం అలా కాదు, తిన్న తర్వాత తృప్తి కలిగిస్తుంది, శరీరానికి ఆహ్లాదం కలిగిస్తుంది. అందుకని వాళ్ళు ఆ చెంచు స్త్రీకేసి తిరిగి, అమ్మా ఎవరో కానీ బంగారం లాంటి ఫలం పెట్టావు, ఏదో ఒట్టి చేయి చేతికి రాసి పండు పెడుతున్నావు అనుకున్నావు, నిన్ను చూసి భూత ప్రేత పిశాచాలను అదుపులో పెట్టుకునే మాంత్రికురాలు అనుకున్నాం కానీ ఇంత మహామహిమ కలిగిందని అనుకోలేదు. శివుడు పార్వతి కనపడకపోయినా నువ్వు కనపడి కాస్త ప్రసాదం పెట్టావులే అన్నట్టు వ్యాసుడు అమాయకంగా. అంటే అప్పుడు టక్కునంది, అంటే ఇక్కడ ఇంతమందికి ఇంత ఆహారం పెట్టిన వీళ్ళు కూడా నువ్వు ఇంకా దేవుణ్ణి చూడలేకపోతున్నావా, అమ్మవారిని చూడలేకపోతున్నావా అంది ఆవిడ. ఈయనకి మతిపోయింది. భగవంతుడు ఎప్పుడూ సరాసరి తన రూపంతో దర్శనమివ్వడం. శివుడు అంటే ఓ ఐదు ముఖాలతో చేతిలో శూలం పెట్టుకుని డమరుకం పెట్టుకుని కనబడతాడా, మనకు ఉపకారం చేసేవాడల్లా ఇక్కడ మల్లికార్జునుడే, మనకి ఇక్కడ ఇంత అన్నం పెట్టేవాళ్ళల్లా అమ్మవారే. ఇదిగో చూడనే వెంటనే ఆ స్త్రీ కాస్త అర్ధనారీశ్వర తత్వంగా మారిపోయింది. అంటే ఇటు పార్వతి ఇటు పరమేశ్వరుడు ఆ ఇద్దరూ కలిసి వ్యాసుడికి ఆశీర్వచనం ఇచ్చి, ఎప్పుడు భగవంతుడు సకల ప్రాణుల రూపంలో ఉంటాడని, తలిచిన వెంటనే జలమిస్తాడని, ఆహారమిస్తాడని, ఆనందమిస్తాడని నువ్వు ఎన్నో పురాణాల్లో రాసావు, నీకే నమ్మకం లేదా అంటే నమ్మకం లేక కాదు, ఇలా దెప్పితే కానీ మీరు ప్రత్యక్షం కారని నాకు తెలుసు అందుకు దెప్పాను అన్నాడు ఆయన. ఆయనేం తెలివి తక్కువాడు కాదు, ఆ మాత్రం గ్రహించలేటండి. కానీ అప్పుడప్పుడు దేవుణ్ణి దెప్పాలట, ఉన్నావా అసలు ఉన్నావా అంటే అప్పుడు ఆయన దిగి వస్తాడు. రోజు మీరు భక్తితో ప్రార్థించినంత వరకు కనబడిన భగవంతుడు కూడా ఒక్కోసారి అసలు నిన్ను పట్టించుకోనని తిడితే, కోపగిస్తే, అప్పుడు కూడా అలిగితే తొందరగా దర్శనమిస్తాట. అందుకే కొంతమంది భక్తులు అప్పుడప్పుడు ఏం చేస్తారన్నమాట, కాలితో తన్ని లేకపోతే ఎంగిలి వేసి కాల్చిన మాంసం పెట్టి, పచ్చి మాంసం పెట్టి ప్రసన్నం చేసుకున్నారు. కాకపోతే అందరం అలా చేయకూడదు సుమా, భక్త కన్నప్ప అన్నవాడేమో పంది మాంసం నైవేద్యం పెడితే శివుడు ప్రత్యక్షమయ్యాడు, నేను నంది మాంసం పెట్టకూడదా అన్నాడు ఒక ఆయన. భక్త కన్నప్పకు ఉన్నంత భక్తి నీకు ఉండద్దు, భక్త కన్నప్ప పందిని పెట్టాడు, అదే సమయంలో కన్ను పీకిచ్చాడు. ఇప్పుడు ఈ నందిని పెడతానన్నవాడు నందిని ఇస్తాడు కానీ కన్ను ఇస్తాడా, కన్ను ఎందుకు 10 రూపాయలు అడిగితే డొనేషన్ మళ్ళీ గుడికి రాడు వాడు. కాబట్టి మనకి కూడా భక్త కన్నప్పకున్నంత కఠోరమైన భక్తి నమ్మకం ఉంటేనే అప్పుడు ఆయన మనం ఏం పెట్టినా తింటాడు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, లింగపురాణంలోని ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది, ఇక్కడ అడుగడుగున ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు, కేవలం లింగ రూపంలోనూ లేక కేవలం విగ్రహ రూపంలోనూ ఆ దంపతులు ఉండరు. ఆ దంపతులు ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలిస్తారు, ఇక్కడికి వచ్చాక వాళ్ళు పరిశీలించడం లేదు అని మీరేం బెంగెట్టుకోకండి. ఈ సీసీ కెమెరాల కంటే గొప్ప సీసీ కెమెరా వాళ్ళు, వాళ్ళ దృష్టిలోంచి తప్పించుకోవాలి, ఇంకా ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు కావాలంటే. ఆ కెమెరా లేని చోట నుంచి మనం ఏదన్నా తప్పుడు పని చేసి వెళ్ళొచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి తెలియందంటూ ఉంటుందా, అందుకే ఆయన సర్వాంతర్యామి. అసలు ఈశ్వరుడు అనే శబ్దానికి అర్హత అదే, ఆయన అధిపతి, అన్నీ ఎరిగిన అధిపతి, సమస్తం ఆయనలో ఉన్నాయి, ఆయనకి తెలియందంటూ ఉండదు. అటువంటి పరబ్రహ్మతత్వం ఆయన. అందుకే ఆ తత్వమును గ్రహించి తరించాలి అని శాస్త్రం చెబుతున్నది. ఈ క్షేత్రములో అంత గొప్ప మహామహిమ కలిగిన వాడు ఆయన. అటువంటి పరమాత్ముణ్ణి పూజించే గొప్ప వంశంలో పుట్టి కూడా మనం చెప్పుకున్నాం, గుణనిధి అనేవాడు తండ్రి గారి యొక్క వంశాన్ని పాడు చేసి సర్వభ్రష్టుడయ్యాడని నిన్న మీకు చెప్పాను. యజ్ఞదీక్షితుడు చాలా గొప్ప యజ్ఞదీక్షితుడని, ఆయనకు ఒక్కడే కొడుకుని, వాడు సకల దుర్వ్యసన పరాయణుడైపోయాడని చెప్పాను. ఆ వ్యసనాలతో పాడైపోయి చివరికి తండ్రికి కూడా కోపం తెప్పించాడు. వాళ్ళ నాన్నగారు ఒకనాడు మధ్యాహ్నం పూట వస్తూ వస్తూ జోదగాడి వేలుకున్నటువంటి ఉంగరం చూసి గుర్తుపెట్టి, ఒరే ఈ ఉంగరం మాదే కదా అంటే, మీదేనండి, మీ అబ్బాయి జోదగాడండి, ఆయన జోదంలో ఓడిపోయాడండి, ఈ ఉంగరం నాకు తాకట్టు పెట్టాడండి అనగానే ఆ ఉంగరం లాక్కుని ఇంటికి వచ్చి భార్యని పిలిచి మందలించి, ఏమే ఎందుకింత అబద్ధం ఆడావు, ఇదిగో ఉంగరం, ఈ ఉంగరం ఒక జోదగాడి వేలు నుంచి లాక్కున్నాను, నువ్వు తలంటినట్టు ఒక నవ్వు నవ్వి ఈ ఉంగరం లాక్కున్నావు, భార్య దగ్గర ఉంటేనేం, భర్త దగ్గర ఉంటేనేం ఉంగరం ఉంగరమే కదా, భార్యాభర్తలిద్దరికి అరమరికలు ఏముంటాయి అని ఉంగరం నీకు ఇచ్చాను, సాధారణంగా దంపతులు ఇద్దరూ కూడా ఐకవచ్యంతో ఉండాలి. ఒకళ్ళ దగ్గర ఉన్నది రెండో వాళ్ళ దగ్గర ఉన్నట్టే లెక్క. భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఏమిటి, రహస్యాలు ఏమిటి? భర్తకి తెలియకుండా భార్య ఏ రహస్యం దాచకూడదు, భార్యకి తెలియకుండా భర్త ఏ పని చేయకూడదు. శాస్త్రం అదే చెబుతున్నది, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని బ్రహ్మగారు మంత్రం చెప్పగానే ఈయన నాతి చరామి అనాలి. అంటే అర్థం ఏమిటి, నేను ఒక ముడి వేస్తున్నాను, మంగళసూత్రానికి మూడు ముళ్ళే ఉంటాయి కానీ 33 ముళ్ళు ఉండవసమా. మొదటి ముడి ఏమిటి, ధర్మేచ, ఈ క్షణం నుంచి మన ఇద్దరం కలిసి ధర్మమును ఆచరిద్దాం. భార్యతో భర్త ఏమంటున్నాడు అనమాట, ధర్మ విషయములో నేను నిన్ను విడిచి వెళ్ళను. నాతి చరితవ్యం అంటే తెలుసు కదా, అతి చరితవ్యం అంటే చెప్పకుండా ఆవిడికి చెప్పకుండా పనిచేస్తే అతి చరితవ్యం అంటారు. నా అతి చరితవ్యం అది నాతి చరితవ్యం అంటే ఏమిటి, భార్యకి తెలియకుండా భర్త ఏ పని చెయ్యను అంటే అది నాతి చరితవ్యం అనమాట. ఓ భార్యామణి, నీకు చెప్పకుండా నీకు తెలియకుండా నేను ఏ పని చెయ్యను అని మొదటి ఊడేశాడు. ధర్మము విషయములో నిన్ను దాటి వెళ్ళను అన్నాడు. తర్వాత రెండో ముడి ఎందుకు వస్తున్నాడు, అర్ధేచ డబ్బు విషయములో కూడా. డబ్బు కూడా, నా జీతం ఎంత వస్తుందో నీకు చెబుతాను, నా జీతం నీ డబ్బు రెండూ కలిపి ఓ చోట పెట్టుకుని సక్రమంగా ఖర్చు పెట్టుకుందాం. మనిద్దరం ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం డబ్బు దాచుకోవద్దు. నాకు తెలియకుండా నువ్వు నీ పుట్టింటికి పంపించేయకు సామాన్లు, అలాగే నేను నీకు తెలియకుండా ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళకో వీళ్ళకో డొనేషన్లు ఇచ్చేయను. వచ్చే జీతం 25,000 ఈ మధ్యన ఒక మహానుభావుడు మొత్తం డబ్బుతో తగలెట్టాట. ఏమిటి, పెళ్ళానికి తెలియకుండా ఈ మొత్తం డబ్బుతో తగలబెడితే ఏమిటి ఉపయోగం? కాబట్టి జీతము విషయములో డబ్బు విషయములో భార్యకి తెలియకుండా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చెయ్యను, ఏం చేసినా నీకు చెప్పే చేస్తాను. అందువల్ల అర్ధేచ అర్థము విషయములో నా అతి చరితవ్యం నిన్ను దాటి వెళ్ళను. అందుకే రెండో ముడి వేశాడు. మొదటి ముడి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం, కోరిక. కోరికలు ఏమి వచ్చినా మన ఇద్దరం కలిసి తీర్చుకుందాం. సహజంగా భార్యాభర్తలిద్దరికీ రకరకాల అభిరుచులు ఉంటాయి కదండి, ఇద్దరికీ ఒకే రకమైన అభిరుచులు మాట వరుసకు కూడా ఉండవు ఈ సృష్టిలో. ఎందుకని, భార్యామణి ఎక్కడో 20 ఏళ్ళో 25 ఏళ్ళో 16 ఏళ్ళో ఒక ఇంట్లో పెరిగింది. ఆవిడ కుటుంబం యొక్క తీరు వేరు, భర్తగా రోజోట పెరిగాడు ఆయన తీరు వేరు. భార్యమో సున్నిపెంటలో ఉంటే భర్తగారు శ్రీశైలంలో ఉండొచ్చు, శ్రీశైలంలో ఉన్నవాడికి ఒక లక్షణం ఉండొచ్చు, సున్నిపెంటలో ఉన్నవాడు ఇంకో రకం ఉండొచ్చు. ఈ ఇద్దరు కలిసి పెంట పెట్టుకోకుండా ఇద్దరు సున్నితంగా ఏ సమస్య వచ్చినా తీర్చుకోవాలి. ఒకరు కోరికలు ఒకరికి చెప్పుకోవాలి. భార్యకి కేవలం ఇడ్లీయే ఇష్టం అనుకోండి, అందుకని రోజు నేను ఇడ్లీయే చేస్తాను అనకూడదట. భర్తగారికి గారెలు ఇష్టం, భార్యకి ఇడ్లీ ఇష్టం, కాబట్టి ఏం చేయాలి, ఏమండి మీకోసం ఈరోజు గారెలు చేస్తాను, రేపు పొద్దున్న నా కోసం ఇడ్లీ చేస్తాను, లేదా రెండు ఇడ్లీ రెండు గారెలు చేసుకుందాం, మీరు ఇద్దరం చొరోటి తిందాం అనుకోవాలి తప్ప మీకు మీరే మాకు మేమే ఎందుకు ఈ రొసరొస అనుకోకూడదు. అప్పుడు ఏమవుతుంది, సంసారం కాస్త విఫలమవుతుంది. ఏమొచ్చినా ఒక అవగాహనకి రావాలి. ఎంతకాలం ఎక్కడెక్కడ పెరిగినా ఇక్కడికి వచ్చేసరికి మన ఇద్దరం కలిసి ఉండాలి. ఏ కోరికైనా ఇద్దరం కలిసి తీర్చుకుందాం. మీకు తెలియకుండా కొత్త కోరికలు నేను, నాకు తెలియకుండా వింత కోరికలు మీరు కోరకండి అని చెప్పడానికి కామేచ అంటే కామము విషయములో కూడా నిన్ను నేను దాటి వెళ్ళను అని భర్తగారు ప్రమాణం చేసి మూడో మూడు వస్తున్నాడు అనమాట. అందుకని ధర్మేచ అర్థేచ కామేచ నా అతి చరితవ్యం అది నా అతి చరితవ్యం. భర్త ప్రమాణం చేస్తున్నట్టంటే భార్య కూడా ప్రమాణం చేసినట్టే. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ధర్మము అర్థము కామము ఈ మూడు విషయములో భార్యాభర్తలిద్దరూ ఒకరికి చెప్పకుండా మరొకరు ఏ పని చేయకూడదు. ఈ ఇద్దరికీ సంబంధం ఈ మూడే. ఇంకా నాలుగవది ఏమిటి, మోక్షం ఎవరికి వాళ్ళు సంపాదించవలసిందే. మోక్షం అనేది పద్మాగర్ గారి ఉపన్యాసం, భార్యకి భార్య భర్తకి భర్తే వినాల్సిందే. మా ఆయన లేకుండా నేను వినకూడదకట, అలా అనకండి. మీ ఆయన లేకుండా కావాలంటే భోజనం మా నేను అక్కడ మాత్రం పీకితేగ తింటాం, మా ఆయన లేకపోతే భోజనం మాంతానని ఆయన వారం రోజులు క్యాంపు కెడితే ఇప్పుడు మాంతుందా? కానీ ఒక ఉపన్యాసం దగ్గర మాత్రం అంటే గుళ్ళోకి మాత్రం పెళ్ళం లేకుండా, భర్త భర్త లేకుండా భార్య వెళ్ళకూడదనే వాటి ఉంటే అబద్ధం. ఇద్దరూ కలిసి చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది తప్ప విడిగా మోక్షం పొందకూడదని ఎక్కడా చెప్పలా. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎవడుద్ధరిస్తాడు నిన్ను అన్నారు, ఎవడు ఎవడిని ఉద్ధరించడం. కాబట్టి మోక్షములో మాత్రం ఎవరికి ఎవరితో సంబంధం లేదు. కనుకే మూడు ముళ్ళు పెట్టారు కానీ నాలుగోది లేదు. ఈ మధ్యనేమో ఈ మంత్రాలు చదివి వాళ్ళలో మోక్షేచారు కూడా చెప్పేస్తున్నారు. అది ఎక్కడ పూర్వకాలంలో వైదిక తంత్రములలో మాట వరసకు కూడా లేదు. కాబట్టి ధర్మార్థ కామముల విషయములో మాత్రమే భార్యాభర్తలిద్దరికీ ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నది. అందుకని ఈయనని నాతి చరితవ్యం అనగానే ఈయన వెంటనే ఏమనాలి, నాతి చరామి. నా అతిచరామి, అతిచరామి అంటే నిన్ను దాటి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాతి చరామి అంటే నిన్ను దాటి వెళ్ళను అని అర్థం. అంతేగాని నాతి అంటే తెలుగులో ఉన్న నాతి కాస్తమ, నాతి అనేది ఇక్కడ సంస్కృత పదం. నా అతిచరామి తెలుగులో నాతి అంటే స్త్రీ. చాలామందికి తెలియక నాతి చరామి అంటే పెళ్ళాన్ని చెరబడుతున్నానని అర్థం చెప్పడం మొదలెట్టారు మాయిదారి పాండిత్యం. నా అతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను, నీకు చెప్పకుండా ఏ పని చెయ్యను అని అర్థం అన్నమాట. ఈ మూడు తప్పక ప్రతి వ్యక్తి అనుసరించి తీరాలి. కాబట్టి పిల్లలు పుట్టాక పిల్లలు బాగుపడుతున్నా పాడైపోతున్నా భార్య భర్తకి చెప్పాలి, భర్త భార్యకి చెప్పాలి. అంతేకాని డబ్బు నా దగ్గర పుచ్చుకుని అదేమో బీరువాలో దాస్తున్నానని పిల్లాడి చేతికిచ్చి వాడిని పాడు చేసావు. ఇవాళ పిల్లాడు పాడవడానికి పూర్తిగా నువ్వే మూలకారకురాలివి. బంగారం లాంటి ఉంగరం, 9 కోట్ల వరహాలు విలువ చేసేటటువంటి ఉంగరం నా దగ్గర నుంచి లాక్కొని బీరువాలో పెట్టానని అబద్ధం ఆడతావా? ఇదేమో కుర్రాడు తీసుకెళ్లి జోదంలో ఓడిపోయాడా? ఇది ఒక్కటే కాదు, ఇన్నేళ్లుగా వాడు చదువుకోకపోతే చదువుకున్నాడని, అన్నం తినకపోతే తిన్నాడని, సంధ్యావందనం చేయకపోతే చేశాడని ఇలా అబద్ధాలు ఆడావు. ఈ అసత్యాలు ఆడకుండా చిన్నప్పుడే విషయం చెప్పుంటే మొక్కగా ఉన్నప్పుడు వాడిని మార్చుకునేవాడిని. ఎప్పుడు స్త్రీలు అలా అబద్ధాలు ఆడకూడదు సుమా, గుర్తుపెట్టుకోండి. తల్లి ఎప్పుడు పిల్లలు పాడైపోతూ ఉంటే తండ్రికి చెప్పాలి, అలాగే తండ్రి కూడా తల్లికి చెప్పాలి. ఇది ఇద్దరు కలిసి ఉన్నప్పుడే చెప్పేది. విడిగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు పిల్లల యొక్క బాగోగులు తెలుసుకోవాలి. ఒక ఆయన పోయాడు అనుకోండి, పాపం భార్య ఒక్కతే ఉంటుంది. అటువంటిప్పుడు ఈ పిల్లల బాధ్యత అంతా తానే స్వీకరించి వీళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. అలా కనిపెట్టకుండా ఊరుకుంటే ఆ తల్లి తల్లి కాదట, మహాపాపిష్ఠి స్త్రీ అవుతుంది. అలాగే భర్త ఒక్కడే ఉన్నప్పుడు వాడు కూడా చాలా జాగరూకుడై ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం అడగనేది ఇచ్చేయడమే కాకుండా ఈ ఇచ్చినటువంటి వస్తువుని లేక డబ్బుని వీళ్ళు సద్వినియోగం చేస్తున్నారా లేక దుర్వినియోగం చేస్తున్నారో చూసుకోవాలి. అంతేగాని ఇంటర్మీడియట్ రాగానే వాడికి ఒక బైక్ కొనిచ్చేస్తే వీడు డామని దీన్ని తీసుకెళ్ళి ఎవడో గుద్దేస్తున్నాడు. పనికి మళ్ళీ వాళ్ళకి వాహనాలు ఇస్తే ప్రమాదం కదండి. పూర్వం పిల్లలు డిగ్రీ పూర్తయ్యేదాకా కాలినడకన వెళ్ళేవారు. మనందరం హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రోజుల్లో సుఖంగా బాగుపడ్డాను లేదని చెప్పాలంటే ఆ రోజులు ఇసగబడిలో కూర్చొని చదువుకుంటే ఎంత బాగుండే చక్క. ఆ గురువులు అంత ప్రేమగా చెప్పేవారు, మనం అంత శ్రద్ధగా చదువుకున్నాం. కాలినడకన వెళ్ళాం మేమంత, చెప్పులు లేకుండా 10th క్లాస్ దాకా వెళ్ళాం. ఈ మధ్యన పిల్లలకి మా ఐదారి తిరిగితే అట్లా ఎక్కువ, మీ నాన్నగారు దరిద్రుడు కనుక నువ్వు చెప్పులు లేకుండా వెళ్ళావు, మా నాన్నగారు కోటీశ్వరుడు నేనెందుకు కడతానంటున్నారు. మీ నాన్న ఈ కోటీశ్వరుడు అవ్వడానికి వెనకాతలు ఆయన ఎంత శ్రమపడ్డాడో తెలియాలి నీకు. అసలు పూర్వకాలంలో అందుకే గురుకులంలో వేసేవారు. శ్రీకృష్ణ పరమాత్మ కంటే ఐశ్వర్యవంతుడు ఎవడున్నాడు చెప్పండి? రాముడి కంటే గొప్ప ధనవంతుడు ఎవడున్నాడు? అయినా వాళ్ళు ఏం చేశారు, శ్రీకృష్ణుడు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా బలరాముడితో కలిసి 8వ ఏట గురుకులానికి వెళ్ళి గురువుల్ని సేవించి నేల మీద చాప వేసు పడుకుని విద్యలు నేర్చుకున్నాడు. అందుకే 64 విద్యలు వచ్చాయి ఆయనకి. ఆ విషయం భాగవతంలో చెప్పారు. కాబట్టి పూర్వకాలంలో జ్ఞానులంతా మహారాజుల యొక్క పిల్లలైనా గురుకులానికి వెళ్ళి గురువుగారు చెప్పినట్టుగా చాప మీద పడుకుని అన్నం తిని ఆయనకి సేవ చేసి కాళ్ళొత్తి అప్పుడప్పుడు దెబ్బలు కూడా తిని విద్య నేర్చుకున్నారు. ఏం పాండవులను విద్య నేర్చుకోలేదా? పంచపాండవులు కానీ దుర్యోధనాదులు కానీ నగలు కూడా లేకుండా బ్రహ్మచారులు వేసుకునేటటువంటి వేషం వేసుకుని గురువుల దగ్గర ద్రోణాచార్యాదుల దగ్గర విలువిద్య నేర్చుకున్నారు. కత్తిసాము నేర్చుకున్నారు, గదాయుద్ధం నేర్చుకున్నారు, వ్యాకరణం నేర్చుకున్నారు, రాజనీతి నేర్చుకున్నారు, గణితం నేర్చుకున్నారు. వాళ్ళు విద్యాభ్యాసం ఇంచుమించుగా 12 ఏళ్ళు చేశారు. ఈ 12 ఏళ్ల కాలము కటిక నేల మీద పడుకున్నారు, తెలిసిన మీకు. నేల మీద కూర్చుని అన్నం తిన్నారు. వంటవాడు అన్నం పెడుతూ ఉంటే గుడ్డి దీపంలో తిన్నారట. ఇళ్లల్లో రత్నాంతఃపురాలలో రత్నదీపాలు వెలుతురులో టేబుల్ వీల్స్ ఏం చేయలేదు వాళ్ళు. అర్జునుడు భోజనం చేస్తూ ఉంటే ఆమోద దీపం పెట్టేట వాళ్ళ వంటవాడు. అశ్వత్థామ వచ్చి ఒకరోజు అంటాడు, మాట వరస కూడా అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టకు, ఆవదన దీపం వెలుతురులోనే అన్నం పెట్టన్నాడు. అప్పటి నుంచి వంటవాడు అశ్వత్థామ చెప్పినట్టే ఒక ఆమోదం దీపం వెలిగించి ఆ ఆముదపు దీపపు వెలుగులోనే అర్జునుడికి అన్నం పెట్టేవాడు. ఒక రోజున ఆయన అన్నం తింటూ ఉండగా ఈ దీపం ఆరిపోయింది. అక్కడ వంటవాడు లేడు వడ్డించేవాడు. అర్జునుడు చీకట్లోనే ఇక్కడ అన్నం గిన్నుంది, ఇక్కడ కూరగిన్నుంది, ఇక్కడ మజ్జిగ ఉంది, ఇక్కడ పులుసు ఉంది అని ఎంత పూర్వం చూసేట వెలుతురులో. వెలుతురులో చూసిన దాన్ని గుర్తుపెట్టుకుని ఆ చీకట్లోనే ఆ గరిటితో వడ్డించుకుని ఏం కావాలో వడ్డించుకుని భోంచేశాడు. అప్పుడు ఆయనకు ఒక వెలుగు వెలిగింది. చీకటిలో ఒక్కసారి చూసిన వస్తువు ఎక్కడుందో మళ్ళీ గుర్తుపట్టగలిగాను, అందులో ఉన్న పదార్థం ఆకులో వడ్డించుకోగలిగాను, కటిక చీకట్లోనే అన్నం కలుపు తినగలిగాను. అంటే చీకట్లో కూడా బాణవులు వెయ్యొచ్చన్నమాట అని ఊహ వచ్చింది. దాంతో చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు ఆయన, శబ్దభేది అలా నేర్చుకున్నాడు. ఈయన చీకట్లో బాణములు వెయ్యడం ఎక్కడ నేర్చుకుంటాడోననే చీకట్లో అన్నం పెట్టద్దన్నాడు అశ్వత్థామ. కానీ భగవద్ అనుగ్రహం చూసారా, శివభక్తుడు కదా, అంచేత ఈశ్వర అనుగ్రహం వల్ల అర్జునుడు చీకట్లోనే భోంచేసి అప్పటి నుంచి చీకట్లో బాణాలు వేయడం నేర్చుకుని ప్రపంచంలో తనంత విలుకాడు లేనట్టుగా అయిపోయాడు ఆయన. ఇవన్నీ వాళ్ళు కింద పడుకుని చేశారు. అందువల్ల పిల్లల్ని ఎప్పుడు కూడా బాగు చేయాలనుకున్న వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకి భోగములు ఇవ్వకూడదు. 10th క్లాస్ చదువుకునే పిల్లలకి సెల్ ఫోన్ ఏమిటి అసలు అర్థం లేకుండా, టచ్ స్క్రీన్ పైగా అది. ఇంకెక్కడి నుంచి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వాళ్ళు బళ్ళో కూడా ఎదురుకుండా మాస్టర్ పాఠం చెబుతుంటే రహస్యంగా కింద ఫోన్ పెట్టుకోవటం, అందులో వాట్సాప్లు చూసుకోవటం. ఈ వాట్సాప్ అని ఒక దరిద్రం తయారైంది ఈ మధ్యన. సంధ్యావందనం చేసేటప్పుడు 24 ముద్రలు ఉంటాయా, ఆ ముద్రలు కూడా చూడరండి, ఈ వాట్సాప్ ముద్రలు మాత్రం చూస్తారు. వాట్సాప్లో ఇది వాడెవడో ఏదో అన్నాడు, కొట్టాడు, చంపాడు, పనికి మాలిన వీడు పంపగానే వీడు వెంటనే ఏం చేస్తారన్నమాట, నమస్కార ముద్రలు, నెత్తి ముద్రలు, నవ్వుల ముద్రలు, ఇవన్నీ వాడు ముద్రలు, చతుర్విశతి ముద్ర, ఈ గాయత్రి సుప్రతిష్ఠిత అన్నట్టుగా. ఈ సంధ్యావందనాదుల్లో ముద్రలు లేవు కానీ ఈ ముద్రలు మొదలయ్యాయి. ఇంక ఇది ఒక వ్యసనం అయిపోయిందనమాట, ఎవరూ ఎవరితో మాట్లాడుకోరు. అందుకని ఈ మధ్యన ఒక కుర్రాడు ఒక వ్యాసం రాశాడు తెలిసిన వాళ్ళ నాన్నకి, నాన్న ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆఫీసు నుంచి రాగానే సెల్ ఫోన్ పుచ్చుకొని నీ దారి నువ్వు చూసుకుంటావు, నెట్ పెట్టుకుని అమ్మదారిని అమ్మ చూసుకుంటుంది, నన్ను పలకరించట్లేదు, వచ్చే జన్మలో కనీసం సెల్ ఫోన్ అయినా అయి పుట్టితే బాగుండు అన్నాడు వాడు. సెల్ ఫోన్ అయి పుట్టుంటే అమ్మ చేతిలోనో నాన్న చేతిలోనో ఉంటానన్నట్ట. ఇంత దరిద్రం పట్టుకుంది ఏమిటో మరీ ఇంత చెత్త. ఎప్పుడైనా విజ్ఞాన శాస్త్రం మనకు ఉపయోగపడాలి, కానీ ఇలాగ 24 గంటలు అదొక వ్యసనం అయితే ఎలాగా. కాబట్టి పిల్లల్ని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచాలి, చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూసుకోవాలి. ఏది పడితే అది ఇవ్వకండి, అసలు ఫోన్ వాళ్ళకి అనవసరం. కనీసం వాళ్ళకి డిగ్రీ పూర్తి అయ్యేదాకా ఫోన్ ఇవ్వకూడదు. వాళ్ళు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వకూడదు, అవేవో క్రెడిట్ కార్డులు ఇవ్వకండి, కొంతకాలానికి మన బతుకు డెబిట్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఏం చదువుతున్నారో లేదో చూసుకోకపోతే వాళ్ళు పాఠశాలకు వెళ్ళి ఈ డబ్బులతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంత విషయం స్కాంద పురాణంలో కాశీఖండంలో మనకి వ్యాసుల వారు ఎప్పుడో చెప్పారు. ఈ తల్లి చిన్నప్పటి నుంచి కొడుకు చేస్తున్న తప్పుడు పనులు తండ్రికి చెప్పకపోవడం వల్ల, వాడు అడిగిన డబ్బు ఇవ్వడం వల్ల, వాడికి తెల్లవారుజామున అన్నం పెట్టి పంపడం వల్ల, గారం చేయటం వల్ల వాడు మారం చేశాడు. లాలనమున బహుదోషములు ఒలింప్రాపించు తాడమోపాయములన్ చాలగుణంబులు కలుగును బాలురకును తాడనంబ పథ్యంబరయన్ అని భాగవతం చెబుతోంది. పిల్లలని మరీ గారం చేస్తే వాళ్ళు మారాంచేస్తారు, పాడైపోతారు. బాగా అల్లరి చేస్తున్న పిల్లల్ని అప్పుడప్పుడు ఒక్కటిచ్చుకోవాలి. తాడనోపాయం అంటే ఒక తన్ను తన్నాలు అవసరమైతే ఆ మాత్రం కొట్టి శిక్షిస్తే దారిలో పడతారు. చిన్నప్పుడు ముద్దుగా ఉన్నారు కదా అని మరీ ఎక్కువ ముద్దు చేస్తే ముద్దు అయిపోతారు వాళ్ళు రేపొద్దున. కాబట్టి ముద్దుగా ఉన్నప్పుడు బాగు చెయ్యాలి. నువ్వు నీ పిల్లాన్ని చేజేతులారా మోసం చేసి నాకేం చెప్పకుండా పాడు చేసావు, ఏది ఇంకా ఇంట్లో ఏమున్నాయో లేదో చూద్దాం అని ఆయన ఇల్లంతా వెతికాడండి. ఇంటిలో మాట వరసకు కూడా ఒక్క వస్తువు కనపడితే ఒట్టు. బీరువాల్లో 200,000 ఖరీదు చేసే పట్టు చీరలు ఉండేవిట. పట్టు చీరలు లేవు, పట్టు వస్త్రాలు లేవు, కుండలాలు లేవు, దీపపు కుందులు లేవు, పెద్ద పెద్ద వెండి కుందులు, బంగారపు కుందులు, రాజుగారు ఇచ్చినవన్నీ ఆయన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాడు. మహారాజు గారు బంగారం వెండి ఇచ్చినప్పుడల్లా వాటిని దీపపు కుందులుగాను లేకపోతే ఉయ్యాల బల్లలుగాను మార్చుకున్నాడు ఆయన. ఇంట్లో ఏ మూల చూసినా అంత శూన్యం శూన్యం శూన్యం. మాట వరసకు కూడా ఒక్క మాన్యం లేకుండా అయిపోయిందట. యాడబోయను గదా మేడలో మంజిష్ఠి పెనుబండువునైన పెట్టబోతి. ఎంత ఏడ్చాడు ఆయన. బంగారం లాంటి సామాన్లు, ఇంట్లో ఉన్నటువంటి కోట్లు విలువ చేసేటటువంటి వస్తువులన్నీ పోయాయి. ఒక పెద్ద తూగుటుయ్యాలు ఉంది మన ఇంట్లో, అది పూర్తిగా బంగారంతో తయారు చేశాను. గొలుసులు కూడా బంగారపు గొలుసులు పెట్టించాను. ఇవాళ ఉయ్యాలు ఏమైపోయిందో, ఏ భోగం దాని ఇంటికి పంపాడో ఈ దౌర్భాగ్యుడు. మేడలో మంజిష్ఠ ఏమైపోయిందో, దీపపు కుందులు ఏమైపోయాయో, కట్టుకునే పట్టు వస్త్రాలు ఏమైపోయాయి, నవరత్న అంగుళీయకాలు ఏమైపోయాయి, ముక్కు పుడకలు ఏమయ్యాయి, కిరీటాలు ఏమయ్యాయి. వడ్డాణం చేయించేటవాడికి ఏకంగా 200 గ్రాములు పెట్టి అవేమైపోయాయి. ఇలా రకరకాల వస్తువులన్నీ వెతికి వెతికి చూసి ఏమోలు చూసినంత శూన్యం శూన్యం శూన్యం, ఏమీ లేదు. ఇంతకాలం ఆవిడ అసలు ఇంట్లో ఈ వస్తువులు పోయినా పోనట్టుగా మేనేజ్ చేసిందండి ఆవిడ. ఎంత గొప్ప పిల్లలు,
బీరువాతాళాలన్నీ దగ్గర పెట్టుకుని అన్నీ ఉన్నట్టుగా ఎలా నడిపిందో మరి. లాకర్లు ఒక్కోసారి బ్యాంకులో ఒక ఆయన లాకర్లు అన్నీ పెట్టుకున్నట్ట, తర్వాత కొంతకాలానికి వెళ్ళి చూస్తే లాకర్ లాకర్ లాగానే ఉంది, తాళం తాళంగానే, లోపల ఏమీ లేవు, వాడు ఎవడో లాగేసేట. అలా అయిపోయింది పరిస్థితి అని ఏడ్చి ముత్తుకుని కోపం తట్టుకోలేక ఈ యజ్ఞదీక్షితుడు, ఛీ, కొడుకు గుణనిధి అనువాడు కుల విషంబు, ఈ గుణనిధి అనే ఈ కుమారుడు నా కులానికి ఒక విషం లాంటి వాడు, పరమనీచుడు, వీడు బ్రతికిన చచ్చిన వాడితో సమానం. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతానభవతి అని పెద్దలు అన్నారు. శంకరాచార్యుల వారు ఎప్పుడు ఏమన్నాడు, కుపుత్రుడు ఉండొచ్చు, తల్లి మాత్రం చెడ్డదుండదు. ఈ లోకంలో ఎంత చెడ్డ తల్లి అయినా సరే కొడుకు దగ్గర మాత్రం చెడ్డ తల్లి కాదట. పిల్లలు పాడైపోవచ్చు, పాపాత్ములు అవ్వచ్చు, కానీ మాట వరుసకు కూడా తల్లికి పిల్లల మీద ద్వేషం ఉండదు. వాడు ఎంత పాపాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా నా కుర్రాడు, వాడు ఎప్పుడో ఒకప్పుడు బాగుపడతాడు అనుకుంటుంది. నేను ఇంతకాలం కుపుత్రులు ఉంటారు, కుమాత ఉండదు అనుకున్నాను, నువ్వు కుమాతవి, ఎందువల్ల నీ వల్ల కొడుకు పాడయ్యాడు గనక. పిల్లలు పాడైపోతే మన వల్ల ఆ తల్లి తల్లే, ఆ తండ్రి తండ్రే, ఛీ, దౌర్భాగ్యాల అని వెంటనే ఆయన ఆ రోజులోనే కోపంతో విడాక్ 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 అన్నాడంతే గెంటి పారేశాడు భార్యని, విడాకులిచ్చి పంపేశాడు వెంటనే. అంటే అంత కోపం వచ్చింది, ఇటువంటి పెళ్ళం ఉన్నా లేకపోయినా ఒకటి అనుకున్నాడు, వెనక ముందు చూడకుండా మెడబట్టుకుని భార్యని గెంటేశాడు. ఈ కుమారుడు బ్రతికుండగానే చచ్చిన వాడితో సమానం, ఇలాంటి కొడుకు పుట్టపోతే ఏమిటి అనుకున్నాడు ఆయన. ఈ దృష్టిలో పెట్టుకోవాలి ఆయన అన్నమాట. కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వంబు మేలు అని శ్రీనాథుడు ఈ కాశీఖండంలో దీన్ని అనువాదం చేశాడు. కొడుకులు పుట్టకపోవడమే మంచిదట ఇలాంటి నీచులేని కొడుకులు పుట్టడం కంటే. ఎందుకంటే ఇలాంటి కొడుకులు పుట్టడం అనుకుని వెంటనే సంకల్పం చెప్పుకుని, నా కుమారుడు గుణనిధి అనేవాడు చచ్చాడు, వాడికి నేను ఇప్పుడే తిలోదకాలు ఇచ్చేస్తున్నాను అని చేతిలో నువ్వులు పోసుకుని నీళ్లు పోసుకుని విడిచిపెట్టేశాట. అంటే ఇక కొడుకు చచ్చినట్లు లెక్కేశాడు. ఈ పెళ్ళం ఎక్కడికి పోయిందో ఏడుస్తూ పోయింది. ఇక పాపం కుమారుడికి ఈ విషయం తెలిసింది గుణనిధికి. వాడికి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది, ఎంత పాపాత్ముడిని నేను, మా అమ్మని మెడబట్టి గెంటించేశాను, మా అమ్మ లేకపోతే ఇంకింటికి ఏం పెడతాను, మా నాన్న చాలా కోపి, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెడితే పచ్చడి బండతో బుర్ర బద్దలు కొట్టి చంపి మళ్ళీ తిలోదకాలు ఇస్తాడు, కాబట్టి ఇంటికి వెళ్ళడం అనవసరం, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇంతకాలం జోదగృహంలో డబ్బులు ఉన్నాయి కనుక ఇంత అన్నం పెట్టి నన్ను జోదవాడనిచ్చారు, ఇప్పుడు డబ్బు అయిపోతే వీళ్ళు ఉండనిస్తారా అనుకుంటూ ఉండగా నిజంగానే ఆ జోదశాల నిర్వహణ చేసేవాడు వచ్చి నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా లేవా అన్నట్ట. అయిపోయాయి అనగానే మెడబొట్టు గెంటేశాడు. జోదశాలలో ఉండనిస్తారా, మాట వరసకు కూడా ఉండనివ్వలేదు. ఎంతో పూర్వం వీడి దగ్గర ఎంతో డబ్బు తీసుకున్న వేశ్యలు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు మెడబట్టుకు గెంటారు. ఊళ్ళో ఎంతో పూర్వం వీడి దగ్గర ఎంతో సొమ్ము తిన్నటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళంతా డబ్బు పోగానే ఒక్కళ్ళు దగ్గరికి రానివ్వలేదు, ఎవడు రానిస్తాడు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ధనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ధనం దుర్వినియోగం చేసిన వాడు తర్వాత రోజుల్లో పశ్చాత్తాపడతాడనడానికి వీడి జీవితం ఉదాహరణ. ఇప్పుడు వాడు ఏడ్చేట, ఇప్పుడు నేనేం చెయ్యను, ధనము నిప్పత్సరంబు విద్యయుహులకి, నా దగ్గర డబ్బా లేదు, పోని చిన్నప్పటి నుంచి చదువుకున్నానా, విద్య లేదు, విద్య మాట వరస కూడా లేదు, రామశబ్దం కూడా నాని దౌర్భాగ్యుని నేను, ఇది వరకు ఇతరులకు దానం చేశాను, ఇప్పుడు దానం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. దానం అంటే ఏంటి, వేసేలకి దానం, అది వాడి దృష్టిలో దానం అట, వాళ్ళందరికీ డబ్బు పట్టుకెళ్ళి ఇచ్చాను, ఇప్పుడు ఏదైనా పెడదామంటే నా దగ్గరే లేదు, ఇంకా మిగిలింది భిక్షాటనం, చూస్తూ చూస్తూ నా ఊళ్ళో నేను వెళ్ళి ముష్టెత్తుకు బ్రతకనా, ఇది దరిద్రం కదా, కాబట్టి ముష్టి మంచిది కాదు, కాబట్టి భిక్షాటనతో ఎలా బ్రతకాలి, భిక్షాటం అది నీచం కదా, పైగా నన్ను చూసి అసహ్యించుకుంటారంతా, ఇంకిక్కడ ఉండలేను. ఇప్పుడు అర్థమైంది వాడికి విద్య యొక్క గొప్పతనం. నచోరకార్యము నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయీకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్నిటికంటే గొప్ప ధనం విద్యాధనం. ఒక వ్యక్తి కష్టపడి చదువుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు, ఈ ధనం ఎవడు దొంగతనం చేస్తాడు, శ్రీ విద్యని కష్టపడి నేర్చుకున్న విద్యను ఎవడు పట్టుకెళ్ళాడు, ఈ నాలుక మీద ఉన్న విద్య చచ్చినప్పుడే పోతుంది, ఇంకెవడి వల్ల కాదు దాన్ని దొంగతనం చేయటం. లోకంలో ధనం పోవడానికి ఆస్కారం ఉంది, దొంగలు ఎత్తుకుపోతారు, దొంగలు ఎత్తుకుపోయేది సామాన్య ధనం, లౌకిక ధనం, విద్యాధనం ఏ దొంగ ఎత్తుకెళ్ళలేడు. రాజులు అంటే గవర్నమెంట్ వారు మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ట్యాక్స్ వేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. పూర్వకాలంలో మహారాజులు వారి యొక్క ఆదాయాన్ని బట్టి, వారి వారి యొక్క వృత్తులను బట్టి పన్ను వేసేవారు. ఇప్పుడు పన్ను వేసి పట్టుకుపోవడానికి విద్యాధనం మీద ఎవడు వేయగల ట్యాక్స్? ఇప్పుడు ఏమన్నా నేను చదువుకున్న పురాణాల మీద ఏం ట్యాక్స్ వేస్తాడు? వేస్తే మాత్రం అది ఎలా కడతాం? పురాణాలకు ట్యాక్స్ ఏముంటుంది? అదే డబ్బుకైతే ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి దొంగాడు ఎత్తుకుపోలేనిది, ప్రభుత్వం పన్ను వేయలేనిది ఏదన్నా ఉందంటే అది విద్యాధనమే. ప్రస్తుతానికి దేవుడి దేవల్ల విద్యా మీద మాత్రం చదువుకున్న దాని మీద ఎవరు ఇంకా ట్యాక్స్ వేయట్లేదు. ఇక అన్నదమ్ములు పంచుకోగలరా? పద్మాకర్ గారి దగ్గర బాగా ధనం ఉందనుకుందాం కాసేపు, అది పంచుకోవడానికి ఏ అన్నదమ్ములు రావచ్చు, పిల్లలు రావచ్చు. ఇప్పుడు విద్యాధనాన్ని ఎవడు పంచుకుంటాడు? పంచుకునే అవకాశం లేదు. కష్టపడి నేర్చుకోవలసిందే, కానీ గురువుగారి సేవ చేసి గురువుగారి దగ్గర ఉండి విద్యను నేర్చుకోగలరు తప్ప ఈ విద్యాధనాన్ని పంచుకోవడం కుదరదు, పెంచుకోవడం కుదురుతుంది. కానీ అందుకని నభ్రాతృభాజ్యం, అన్నదమ్ములు పంచుకోవడానికి పనికిరాని ధనం ఇది, పంచుకోలేరు. నచ్చ భారకారి, డబ్బు కట్ల కట్లగా పెట్టుకెడితే అది బరువు పెరుగుతుంది. బంగారమైనా బరువే, డబ్బు కట్లయినా బరువే. పూర్వం అంటే రూపాయి బిళ్ళలో కింద పెట్టుకెళ్ళేవారు కనుక అది ఇంకా బరువుగా ఉండేది. కానీ విద్యాధనం బరువు ఉండదు. ఈ కాస్త బుర్రలో ఎన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని శాస్త్రాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఇది ఏమన్నా మనకు బరువా? ఏం బరువు కాదు. కాబట్టి బుర్రలో ఉన్న విద్య మనకేం బరువు కాదు. ధనం అయితే బరువు, విద్యాధనం బరువు కాదు. ఎంత బాగా చెప్పారంట ఆ రోజుల్లో, దొంగలు ఎత్తుకుపోలేరు, ప్రభుత్వం పన్ను వెయ్యలేదు, అన్నదమ్ములు పంచుకోలేరు, బరువు కానిది. ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది. పైగా మన దగ్గర ఉన్న 500 నోటు ఖర్చు పెట్టామంటే మళ్ళీ 500 నోటు రాదు. ఓ 1000 రూపాయలు మన దగ్గర ఉంటే వాళ్ళ ఉంటాయి, రేపు పొద్దున ఖర్చు అయిపోతాయి. కానీ ఇప్పుడు విద్యాధనం ఉన్నది, ఇప్పుడు నేను చదువుకున్న విద్య ఉంది కాసేపు, ఈ పురాణం చెప్పేస్తే ఖర్చు అయిపోతుందా? ఇంకా పెరుగుతుంది. ఎందుకని? జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక. రోజు చదివే కొద్దీ, రోజు చెప్పే కొద్దీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి వ్యయము చేసే కొద్దీ పెరిగేది విద్యాధనం. మీరు చదువుకున్న విద్య పెరగాలంటే రోజు చదవాలి. ఇప్పుడు రోజు మీరు శివ సహస్రనామం 10 సార్లు చదవగా చదవగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకసారి చదివి ఆ తర్వాత చదవకపోతే మర్చిపోతాం. అందువల్ల ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది విద్యాధనం. అందువల్ల విద్యాధనం సర్వధన ప్రధానం, ధనములన్నిటిలోకి గొప్పధనం విద్యాధనమే. విద్య లేనివాడు ఎందుకు పనికిరాడు? ఆ విద్య నా దగ్గర లేకుండా అయిపోయింది ఏడ్చాడు ఆయన. చోరబాధాధికము చే చూరవో ధనము ధనమో నే ఎన్ని చందముల దళప. ఎంతో అందంగా ఈ శ్లోకానికి అనువాదం చేశాడు శ్రీనివాదుడు. దొంగలెత్తుకుపోయే డబ్బు డబ్బా, ఏ రకంగా చూసినా విద్యాధనమే ధనం కదా, ఆ విద్య లేకుండా అయిపోయాను, మా అమ్మకి అన్యాయం చేశాను అని ఏడ్చి ఇంక ఈ ఊరు వదిలి ఎక్కడికైనా బ్రతుకు తెరువుకి పోదాం. ఏదో ఒక ఊళ్ళో ఎక్కడో చోట ఇంత అన్నం పెట్టకపోతారా? ఏ శ్రీశైలమైనా వెళ్ళిపోతే అక్కడ అన్నసత్రాలు ఉంటాయట, అవి ఆ అన్నసత్రాలకు వెళ్ళి అన్నం తిని బతకపోతానా అని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఇప్పుడు పాకిస్తాన్ అన్నారు కదా మీకు, అక్కడ నుంచి ఆ కంపెనీల నుంచి కాలినడకన ఎలా కనబడితే అలా వెళ్ళిపోయాడు. దారి ఎటు పెడతాడో తెలియదు వాడు. వాడికి ఒక ఊహ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిర్ణయం లేదు. కనిపించిన త్రోవ వెంట వెళ్ళాడు. అలా 3 రోజులు తిండి లేక మల 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 మాడి నడిచేట దారిలో. పాపం తల్లి నడిపించిన పాపం, దుర్వ్యసనాలు అలవాటు చేసుకున్నటువంటి పాపం, ఎన్నో రకాలుగా ఎంతోమందికి ద్రోహం చేసిన పాపం, దైవద్రోహం, నాస్తికులతో స్నేహం చేసిన పాపం, ఈ పాపం అంతా వీడిని ఇప్పుడు ఏడిపించడం మొదలెట్టాయి. అందువల్ల వాడు 3 రోజులు తిండి లేక మలమలమలమాడి ఒక రోజున అడవిలో చీకటి పడ్డాక కింద ఉంటే క్రూర మృగాలు మీద పడతాయని చెట్టెక్కి కూర్చున్నాడు. ఒక అడవిలో నడుస్తున్నట్టు వాడు 3 రోజులు అడవిలో నడిచి నడిచి ఆ అడవంతా క్రూర మృగాలకు నిలయం. భయంకరమైన సింహాలు, పులులు ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ అడవిలో ఉంటే ప్రమాదం, కింద ఉంటేనని ఏదో చెట్టు కనపడితే చెట్టెక్కి కూర్చున్నాడు. ఎత్తైన పెద్ద చెట్టు అనమాట, ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద చలికి వణిగిపోతూ, అది శివరాత్రికి ముందు రోజులవి, మాఘమాసం, అందువల్ల గజగజ వణిగిపోయాడు వాడు. అసలు ఊళ్ళల్లో కంటే అడవుల్లో చలి ఎక్కువ ఉంటుంది, ఆ చలికి తట్టుకోలేం. అందుకనే వాడు గజగజలాడిపోయి వణికిపోయి తట్టుకోలేక తిండి లేక కడుపు నకనకలాడిపోతూ ఉంటే ఆ చెట్టు మీద కూర్చుని ఏడ్చాడు. ఆకలి వల్ల నిద్ర పట్టదు, చెట్టు మీద ఉంటే పడిపోతానేమో నిద్రపోతేనని ఆ పైరున్న పంచితోటి చెట్టు కొమ్మకి తనను తానే బంధించు కూర్చుని ఆ పూట ఏడ్చాడు వాడు.
అరుణగభస్తి బింబముదయాద్రిపయిన్ పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకం బువడ పిల్దియలు, కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే. హరహర హరహర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్.
ఆహా, అమ్మకి సాటి వచ్చే దైవం ఉన్నదా ఈ లోకంలో, తల్లికి మించిన దైవం లేదన్నారు. నమాతు పరదైవతం అని శాస్త్రాలు చెప్పాయి. ఎందువల్ల, నేను ఎంత పాపాత్ముడైనా దుర్వ్యసన పరాయణుండైనా జోదగాండైనా మా అమ్మ తెల్లవారుజామున లేచి, ఎందుకని వీడు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిపోయేవాట జోదానికి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకని రాత్రి వచ్చేదాకా తిండి లేక ఎక్కడ మలమల వాడిపోతాడో వీడని జాలిపడి తెల్లవారుజామున లేచి చద్దన్నం పెరుగులో కలిపి చిక్కని చక్కని పెరుగన్నంలో ఆవకాయ పెచ్చులు నంచి పెట్టేది. పైగా మామూలు ఆవకాయ కదది, వడపిందులు అని వాటికి పేరు. వడపిందులు అంటే ఏమిటి, వేసవకాలంలో ఇంతంత కాయలు పెరగకుండా రాలిపోతాయి అప్పుడప్పుడు. మామిడికాయలు కొన్ని పిందులు పిందులు కింద రాలిపోతాయి. ఆ పిందులకి ఇంకా పూర్తిగా లోపల టెంక్ ఉండదు. పూర్వకాలంలో ఆ పిందులను ఏం చేసేవారట, ఆ పై ముచ్చిక తీసి సన్నగా ఘాటు పెట్టి అందులో ఉన్న జీడి వెల్లిగా లాగేవారు. కొంచెం కొంచెం తయారవుతున్న జీడి వేటికి లాగి ఈ కోసినటువంటి పిందిని ఊరగాయ పిండిలో నానబెట్టేవారు. ఆవపిండిలో ఆవపిండి కారం కలిపి నూనె పోసి అందులో నానబెట్టేవారు, ఊరబెట్టేవారు. పిండి పిండి పీళంగా ఊరబెట్టారు కనుక ఊరవిందులు అనేవారు వాడు. వడ విందులు అంటారు, వడదెబ్బకి రాలిపోయినటువంటి పిందులు గనక అవి నిజంగా ఉంటాయి. ఆవకాయ పిండిలో బాగా నానితే ఓహై బాబు ఏమి రుచో, దాన్ని అన్నంలో కలుపుకు తింటే అందులో పెరుగన్నంలో నంచుకుంటే స్వర్గానికి బెత్తడి దూరంలోకి వెళ్ళినట్టుండేది, అంత బాగుండేవి పూర్వం అనమాట. అంటే పూర్వం కల్తీ శాల్తీలు కావు కదా ఒరిజినల్లు. ఇప్పుడు నూనె కొనాలంటే భయం, నెయ్యి కొందామంటే భయం. ఓ రామచంద్ర ప్రభు, ఏ పదార్థంలో రుచి ఉండదు కదా. వేసవకాలంలో మామిడి పండు తింటే నాలికంత దురద పెట్టి మంట వచ్చి 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయినా మధ్యన. ఏమిటా ఈ మంట ఏమిటి దురద ఏమిటని తెలిస్తే తర్వాత తెలిసింది దాని మీద అన్ని కెమికల్స్ చల్లుతాడు, రసాయనాలు. ఈ మామిడి పండుకు రంగు వస్తుంది, ఈ రంగు తిన్నామంటే రంగు పడుద్ది అనేది ఇదనమాట అసలు హాస్యం. ఎంత దరిద్రంగా తయారైపోయాయి ఈ మధ్యకాలంలో, మహాభయంకరం. అన్ని కల్తీయే, పండు రుచి ఉండదు. పోనీ యాపిల్ పండు తింటే కసా 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 ప్లాస్టిక్ తిన్నట్టే. ఇది సరిపోక ఈ చైనా వాళ్ళు కుట్ర పని, చైనా బియ్యంటది ప్లాస్టిక్ బియ్యం. ప్లాస్టిక్ తోటి బియ్యంగా తయారు చేసి పంపితే ఆ బియ్యం ఎంతసేపు ఉడికినా తింటే ఏమవుతుంది, కడుపు అంతా ఒకటేమంట. కళ్ళు మంటలు వస్తున్నాయి, అన్నం తింటే అరగదు, ఒకటే. తేనుపులు ఎందుకు వస్తున్నాయంటే ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటే ప్లాస్టిక్ బియ్యం వల్ల. ఈ మధ్యన మహానుభావులు గనక భరత్గుప్త గారు, గొప్ప ఈవో గారు ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారనమాట. చాలా స్ట్రిక్ట్గా వాడు ఎవడో పట్టుకొచ్చేట ప్లాస్టిక్ బియ్యం మొత్తం కిందకి దొల్లించేసేట వాడి చేత. చాలా గట్టిగా ఉండాలండి ఇలాంటి వాళ్ళు. కొంతమంది నీతిపరులు నిజాయితీపరులు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ లోకంలో మనం అంతో ఎంతో అన్నం తింటున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం శ్రీశైల దేవస్థానం లాంటి దేవస్థానం చాలా అరుదుగా ఉంటుంది. నేను మొహమాటలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు పెట్టుగా చెప్తున్నాను, ఇన్నేళ్లుగా ఉపన్యాసం చెబుతున్నానా. ఇక్కడ ఉన్నంత పవిత్రమైనటువంటి బుద్ధి కలిగిన సిబ్బంది చాలా చోట్ల అరుదుగా ఉంటారన్నమాట. అందుకే ఇక్కడికి ప్రతి సంవత్సరం వాళ్ళు అడగగానే ఉపన్యాసానికి ఎందుకు వస్తున్నానంటే కేవలం సిబ్బందిని బట్టి. ఇలాంటి నిజాయితీ పరులు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి అర్చకులు అంటే అసలు ఇక్కడ గుళ్ళోకి వెడితే వాళ్ళ ముఖం చూస్తేనే ప్రసన్నత్వంతో ఉంటుందన్నమాట. శివుడికి మారు రూపాలు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడైనా అక్కడ పనిచేసేటటువంటి ఉత్తముల వల్ల ఆ ఆలయానికి కూడా పవిత్రత వస్తుంది. మీరు శ్రీశైల శిఖరం దగ్గర ఒక శ్లోకం చూశారు కదా, అర్చకుడు అక్కడున్న సిబ్బంది ఇటువంటి వాళ్ళ పవిత్రత్వం వల్ల ఆలయంలో ఉన్న దేవుడికి కూడా శక్తి పెరుగుతుంది. అది కరెక్ట్, ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ వల్ల దేవుడు ఆనందం పొంది తన శక్తిని పూర్తిగా లింగంలో ఆ అమ్మవారిలో కేంద్రీకరిస్తాడు. ఎప్పుడైనా అందువల్ల పనిచేసేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండాలి, నిజాయితీ పరులు అయి ఉండాలి, ఉత్తములు అయి ఉండాలి. కల్తీ శాల్తీలో ఏం ఉపయోగం లేదు ఎవరికి కూడా. కానీ పూర్వకాలంలో అలాంటి వడపిందులు రుచి కలిగినటువంటి పిందులు ఉండేవి. ఆ పరమ పవిత్రమైన ఆహారం మా అమ్మ నాకు పట్టుకొచ్చేది. పెరుగన్నం గిన్నెలో, వెండి గిన్నెలో, బంగారు గిన్నెలో చిక్కని చక్కని పెరుగన్నం కలిపి పట్టుకొచ్చి వడపిందెలు నంచి మళ్ళీ నేను తినలేనేమోనో నోట్లో తానే పెట్టేది. కలుపు కూడా అరకూడ వీడికి బద్ధకమేట, అందుకని కలిపి పెట్టేది. ఆ తర్వాత ఇంత తాంబూలం వెసుగుపోయేవాడిని. ఈ విధంగా సూర్య భగవానుడు తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయించే సమయమున కల్లా కడుపు నిండా అన్నం పెట్టి నన్ను ఆటకి పంపేది మా అమ్మే. అటువంటి తల్లికి సాటి వచ్చే దైవం ఎక్కడన్నా ఉంటుందా? ఎంత గొప్పది మా అమ్మ. ఆ అమ్మకి అన్యాయం చేశాను. మా అమ్మని ఇంట్లోంచి బయటికి మా నాన్న తరిమాడంటే దానికి మూలకారకుండి నేనే పరమ పాపాత్ముణ్ణి. హరహర, తల్లి వంటి దేవత ఎక్కడా లేదని ఇప్పుడు గుర్తుకొచ్చింది. కానీ ఏం లాభం, ఇప్పటికే జరగవలసిన అనర్థాలన్నీ జరిగిపోయాయి, జరగవలసిన అనర్థం పూర్తయిపోయింది. శివశివ ఇక నాకు ఎవడు పెడతాడు కడుపార అన్నం? అమ్మ దూరం అయిపోయింది, అన్నం పెట్టేవాడు లేడు అని మలమల వాడి ఏడ్చి అప్పుడు అమ్మను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చేట. అందుకే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏడిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళ విలువ రేపు పొద్దున భవిష్యత్తులో తెలుస్తుంది. పెళ్ళయ్యాక వెళ్ళిపోయాక ఎంతోమంది ఆడపిల్లలు మా అమ్మ నాన్న ఎంత బాగా చూశారు, నీ మొహం తగలేను, సరిగ్గా చూడలేదని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది. అందుకే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకి సాటి వచ్చేవాళ్ళు లేరు అని ఈ గుణనిధి కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అందంగా రాశాడు అందుకే శ్రీనాథుడి పద్యాన్ని. హరహర ఎవరింక కడుపారగా పెట్టేది రీప్సిత అన్నములు అని మూడు రోజులు మాడి ఏడ్చి ఆ రాత్రంతా గజగజలాడిపోయాడు. అలాగే ఆ మాడుతున్న కడుపుతో ప్రొద్దుటే లేచి ఆ అడవి దాటి వాడి పూర్వజన్మ సుకృతం వల్ల ఎక్కడో ఎక్కడో ఉంటుంది కొంత సుకృతం, చిట్ట చివరికి వాడు కాశీ క్షేత్రం చేరాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకదాన్ని మించిన ఒకటి, నువ్వా నేనా అనేవి అన్నీ గొప్ప క్షేత్రాలే. అందులో శ్రీశైలమేమో శ్రీశైల శిఖరం ద్రష్ట పునర్జన్మన విద్యతే కాశ్యాంతు మరణాన్ముక్తి. ఈ రెండింటికి అంత పవిత్రత ఉన్నది. వీడు అదృష్టం వల్ల కాశీ చేరాడు. భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవనక్షేత్రములవాసి వారణాసి. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు బుల్లి పద్యంలో కాశీ మహిమని చెప్పాడు. ఇందులో ఆయన భూమి మీద పుట్టాక ప్రతివాడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పాపం చేయకుండా ఉంటాడా? భవము అంటే పుట్టుక, సంసారం. ఈ సంసారములో మనం చేసిన దురితములు పాపములను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి అట. భవ దురిత శాత్రవ ఖర అసి. మనం సంసారములో ఈ జన్మెత్తిన తర్వాత చేసిన పాపములన్నీ శత్రువులు. ఈ పాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి అని అర్థం అన్నమాట. స్వర్ణదీతట సంభాసి. స్వర్ణది అంటే ఆకాశగంగా మందాకిని. స్వహ అంటే స్వర్గము. స్వర్గములో ఉండే నది గనక స్వర్ణది అంటే గంగానది మందాకిని. పరమ పవిత్రమైన ఆకాశగంగ భూలోకానికి వచ్చి నిరంతరం ప్రవహిస్తోంది కాశీక్షేత్రం దగ్గర. ఆ గంగానదీ తీరంలో తలతల మెరిసిపోతున్న పవిత్ర పట్టణం వారణాసి. ఇక పవిత్ర క్షేత్రాలలో వన్నెకెక్కిన దివ్యక్షేత్రం వారణాసి. ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం వారణాది. భక్తి ఒక యోగమైతే ఆ భక్తి యోగం తన పాదం పెట్టిన దివ్యస్థలం వారణాసి. ఆ క్షేత్రానికి చేరాడు. వాడు అడుగుపెట్టిన రోజు సరిగ్గా సూర్యోదయం అవుతోంది, శివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం నాడు సూర్యోదయ సమయంలో అక్కడికి అడుగుపెట్టాడు. అక్కడ ఎవరినైనా ఏమండి ఇంత అన్నం ఉంటుందా అని అడిగితే వాడు పకపకానవి, వాడు శివరాత్రి రా, శివరాత్రి నాడు ఇక్కడ అన్నం ఎవడు తింటాడు, ఎవడన్నం పెడతాడు, ఈ పూట మేము ఉపవాసం ఉంటాం, రేపు ఉదయం నీకు కావాలంటే ఆలయంలో భోజనం పెడతామన్నారు. హో అరే నాయన, మూడు రోజులు అడవిలో నడిచాను, అంతకుముందు ఒకరోజు భోజనం లేదు, ఇవాళ అప్పుడే ఐదో రోజు, ఐదో రోజు కూడా ఇంకా కూడు నీళ్లు దొరకలేదని ఏడుస్తూ, సరే అయితే రేపైనా భోజనం పెడతారా అంటే గ్యారంటీగా పెడతారు. ఈరోజు శివాలయానికి బయట ఒక పెద్ద మండపం వేశారు. కాశీకి ఊరు బయట ఓ పెద్ద మండపం వేస్తారట. ఆ కాలంలో ఆ పెద్ద మండపం మామూలు మండపం కాదు, లక్ష మంది పడుకోవడానికి పడుకొచ్చే మండపం. ఆ మండపంలో ఓ పార్థివలింగం పెట్టి, పార్థివలింగం అంటే ఏమిటి, మట్టితో తయారు చేయబడిన లింగం. పార్థివము అంటే పృథివ్యా యదం పార్థివం. పృథివీ అంటే భూమి. భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడిన లింగం కనుక దానికి పార్థివలింగం అని పేరు. ఆ పార్థివలింగాన్ని మేము ఓ పందిట్లో పెడతాం, అభిషేకం చేస్తాం. ఆ లింగం చుట్టూతో కూర్చుని అర్ధరాత్రి లింగోద్భవ కాలం దాకా భజన చేస్తాం. తెల్లవారుజామున మళ్ళీ ఆ ఈశ్వరుడికి నైవేద్యాలు పెట్టి ఆయన చుట్టూతో పెద్ద తెర కట్టి ఆ తెర లోపల బయటికి కనబడకుండా నైవేద్యాలు ఉంచి వాటిని ఆయనకి నివేదన చేసి ఆ తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తాం. అద్భుతమైన భోజనాలు పెడతాం, పులిహార, దద్వోజనం, పాయసం పెడతాం. నువ్వు కూడా మాతో పాటు ఈ మణికర్ణికా ఘట్టంలో గంగానదిలో స్నానం చేసి శివదర్శనం చేసుకుని ఆ మండపానికి వచ్చాయి, అక్కడ భజనలో పాల్గో. ఇక రేపు నీకు ప్రసాదమే ప్రసాదం అన్నారట వాళ్ళు. పోన్లే, ఈ ప్రసాదం కోసమైనా వీళ్ళతో పాటు స్నానం చేద్దాం, వీడికే నమ్మకం ఉండి కాదు, కేవలం ప్రసాదం భక్తి వల్ల అలాగేనని వాళ్ళతో కలిసి కొంతమందితో కలిసి ఎవరి బ్యాచ్లో వాళ్ళకు ఉంటాయిలేండి ఇక్కడ, అందుకని అందులో కొంతమందితో వీడికి స్నేహం కుదిరింది, వాళ్ళతో కలిసి స్నానం చేశాడు. ఇప్పుడు మనం దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఎవడి జీపు వాడిదే కదా, ఈ 10 మంది ఒక గ్రూప్ అనమాట, వాళ్ళ జీపులోకి మళ్ళీ రెండో వాడిని పొరపాటు ఎక్కనివారు, ఏ నిన్న ఆ జీపులో వెళ్ళావు, ఇవాళ ఇందులోకి ఎందుకు వస్తామంటారే. అలాగా ఈ బ్యాచీలు వాళ్ళు భక్తుల యొక్క గుంపులో ఒక గుంపులో విడి చేరాడు, వాళ్ళతో కలిసి స్నానం చేశాడు, వాళ్ళతో కలిసి దుంటి విఘ్నేశ్వరుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణని అందరినీ చూశాడు. దర్శనం చేసుకుని ఊరవతలున్న తాత్కాలికమైన ఒకనొక శిబిరం దగ్గరకు వచ్చాడు. ఆ శిబిరంలో పార్థివలింగం, ఆ లింగం చుట్టూతో పెద్ద డేరాలాగా గుడ్డలతోటి ఆచ్ఛాదన కట్టారు, అంటే తాత్కాలిక ఆలయం అన్నమాట. ఆలయంలో ఒకవైపు గుడ్డ తొలగించారు, అంటే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి ఆ శివలింగ దర్శనం అవుతుంది. దానిని భజన ఇంకా ఆడంబరాలతో చేయవలసిన అర్చనలన్నీ చేసి పూజించి సంతృప్తి పెట్టారు అక్కడ ఉన్నటువంటి అర్చక గణం. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ అందరూ కలిసి ఆ తాత్కాలిక ఆలయానికి ఎదురుగుండా ఒక పెద్ద విశాలమైనటువంటి లోగిలిలో కూర్చుని భజన మొదలెట్టారట. ఎప్పుడూ కూడా శివరాత్రి పర్వదిన నాడు అర్ధరాత్రి 12 గంటల దాకా భజన చేయాలి, లింగోద్భవ కాలంలో చేసే భజన అనంత ఫలదం అంటాడు. ఇంత అంత అని వర్ణించడానికి వీలు కానంత ఫలితం ఇస్తుంది. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి నమశివాయ నమశివాయ అనవలసిందే, వీలున్నటువంటి వాళ్ళు భక్తితో భజన పాటలు పాడవలసిందే. అర్చక గణం ఎలాగో మహన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు, భక్తులు మాత్రం శివనామస్మరణ చేయాలి. శివనామం భయంకరమైన కోటాను కోట్ల జన్మల పాపాలను తొలగిస్తుంది. అందులో శివరాత్రి నాడు చేసేటటువంటి భజన ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకని భక్తులంతా అక్కడ కూర్చుని శివ శివ శంభో భవభయహర శంభో అని పాడటం మొదలెట్టారు. వీడు కూడా భక్తుల్లో ఒక భక్తుడి దగ్గర కూర్చున్నాడు. కొంచెం ముందు వరుసలో ఎందుకు కూర్చున్నాడంటే, ఇప్పుడు అక్కడ తాత్కాలికంగా ఆలయం కట్టారు కదా, ఒక పార్థివలింగం చుట్టూత గుడ్డలతోటి ఆచ్ఛాదన కట్టారు, ఆ లోపల బంగారపు గిన్నెలతోటి నైవేద్యం పెట్టారు, ఆ లోపలన్నీ బంగారపు గిన్నెలే. ఆ రోజుల్లో ఆ భజన ఏర్పాటు చేయించిన ఆయన కోటీశ్వరుడు. ఆ రోజుల్లో కోటీశ్వరుడు అంటే ఎటువంటి వాడు ఆలోచించండి. అందుకని ఆయన ఒక గంగాళం, బంగారపు గంగాళం నిండా పాయసం, మరో గంగాళం నిండా పులిహార, ఇంకో దాంట్లో దద్దోజనం, ఇలా అన్ని బంగారపు గంగాళాల్లో పెట్టాట. ఆ బంగారం ఆ గంగాళాల్లో ఉన్న ఆహారం వీడిని తెగ ఆకర్షిస్తోంది అని లొట్టలు వేసుకుంటున్నట్టు వీడు. ఈ భజన ఎంత తొందరగా పూర్తయితే బాగుంటుందిరా బాబు, ఈ చేదస్థపు వాళ్ళు భజన పూర్తి చేసి తొందరగా ప్రసాదం పెడితే బాగుండు. మా చిన్నప్పుడు అలాగే అనిపించేదండి మాకు కూడాను, మంచిగా స్పష్టంగా చందమామగా చెప్పినట్టు చెప్పేవారు ఆయన మంచి కంఠంతో. అందుకని మా నాన్నగారు పురాణం చెబితే తప్పక వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాజురాజు రామరాజు గారు అన్న ఆయన ఎంతంత పులిహార పెట్టించేవాడు, పిల్లలకి గ్యారంటీగా పెట్టించేవాడు. పులిహార తిన్నట్టు ఉంటుంది, పులిహార కంటే రుచిగా ఉన్న పురాణం విన్నట్టు ఉంటుంది అనుకుని కూర్చునేవాళ్ళం. ఈ కూర్చున్నప్పుడు చివరిలో ఏమనిపించేదంటే, ఒక్కోసారి అరగంట ఎక్కువ తీసుకున్నారనుకోండి పురాణంలో, తొందరగా నాన్నగారు పురాణం పూర్తి చేస్తే బాగుండు, ఎదురుగుండా పులిహార పెట్టారు అనిపించేది పిల్లలకి. కాబట్టి ఏ వంకతో అయినా సరే పురాణం వినడం మంచిదే. అందుకే కాబోలు ఆఖరి మీకు కూడా ప్రసాదం బాగా పెడుతున్నారట దండిగా విన్నాను. ఈ ప్రసాదం వంకతో 10 మంది వచ్చారంటే ధరిస్తారు కదా. మరి ఎందుకు చెబుతున్నానంటే, ఇది చిన్నపిల్లలు మేము అలా అనుకున్నట్టే ఇప్పుడు ఈ గుణనిధి అలా అనుకుంటున్నాడు. ఎందుకని, వీడికి 4 రోజుల నుంచి తిండి లేదు, పైగా వీడేం భక్తుడు కాదు. ఈ భజన చేస్తున్న వాళ్ళు ఎంత తొందరగా భజన పూర్తి చేస్తారా, ఎప్పుడు అర్ధరాత్రి దాటుతుందా, ఎప్పుడు ప్రసాదం పెడతారా అనుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళు శివశివ శంభు అంటుంటే తొందరగా భజన పూర్తి చేయండి రోయ్, భజన పూర్తి చేసి ప్రసాదం పెట్టండి రోయ్ అని లోపల వీడు కొనుక్కున్నాడు. వీడు ఎక్కడ శివశివ అనలా, అన్నం అన్నం అనం అనుకున్నాడు వీడు. ఏమైతేనే మొత్తం మీద లింగోద్భవ కాలం దాటింది. క్రమంగా 1 గంట అవుతూ ఉండగా ఈ భజన చేస్తున్న వాళ్ళలో ఒక ఆయనకి కొనుక్కొచ్చింది. ఆయన అలా పక్కవాడి పదం మీద తలపెట్టి నిద్రపోవడం మొదలెట్టాడు. ఈ నిద్ర చాలా ప్రమాదం. ఒకడికి నిద్ర వచ్చిందంటే రెండో వాడికి నిద్ర వస్తుంది. అందరూ చల్లగా ఆరుబయట కూర్చున్నప్పుడు భలే నిద్ర వస్తుందండి. అందులో కొందరు పద్యాలు చదివితే ఇంకా బాగా నిద్ర వస్తుంది. ఈ మైకంలో వాళ్ళు ఇలా మెల్లగా తల ఊపుతుంటే నాలాంటి అమాయకులు ఏమనుకుంటారంటే ఓహో నా ప్రాణం బాగుందేమో అందుకే వీళ్ళు ఇలా తల ఊపుతున్నారనిపిస్తుంది. అవతల వాడు ఏ తన్మయత్వంతో ఊపాడో తెలియక. ఇక్కడ ఈ భజన చేస్తున్న వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బుధం పెట్టి క్రమంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. శవములు పడేటట్టుగా పడ్డారంటాడు వేదవ్యాసులు వారి పురాణంలో. సాక్షాత్తు శవాలు అయిపోయారట, అంటే అంత గాఢంగా నిద్రపోయారు. అందరూ నిద్రపోయారు, కానీ మొత్తం ఆ మండపంలో నిద్రపోకుండా ఉన్న ఏకైక భక్తుడు ఎవరు? గుణనిధి గారు. పాపం ప్రసాద భక్తుడు. ఆయన కడుపు కరకరలాడుతోంది, వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా, ఎప్పుడు ప్రసాదం తిందామా అని ఎదురు చూస్తున్నట్లు వాడు. అందుకని వీళ్ళు నిద్రపోగానే అమ్మాయ్యా శివుడు ఉన్నాడు అండు అని అనుకున్నట్ట. ఎందుకున్నాడు? వీళ్ళు నిద్రపోయారు గనక. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు గనకే వీళ్ళకి ఇంత గాఢ నిద్ర ఇచ్చాడు. ఇక వీళ్ళు నిద్రపోయారుగా, నేను లోపలికి వెళ్ళిపోయి ప్రసాదం తింటాను కడుపు నిండా అనుకుని ఆ మండపం మధ్యలో ఉన్నటువంటి గుడ్డలతో కట్టబడిన తాత్కాలిక ఆలయంలో ప్రవేశించాడు. లోపల గుడ్డ దగ్గరికి లాగేసుకున్నాడు. తీరా వీడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ దీపారాధన కొండెక్కుతోంది. దీపం సన్నగా అయిపోయింది, ఒత్తి మిస్ అయిపోతుంది. ఇప్పుడు దీపం కొండెక్కితే చీకట్లో ఏ మూల పాయసం ఉందో, ఏ మూల దద్దోజనం ఉందో, ఏ మూల పులిహార ఉందో తెలియదు. ఇంకేం తింటాం అనుకున్నట్టు వీడు. దానికి తోడు ఆ దీపానికి పక్కనే గంగాళాల నిండా జీడిపప్పులు బాగా దట్టించిన కిస్మిస్సులు వేసినటువంటి పాయస పాత్ర, పులిహార పాత్ర, అన్నిటి మీద జీడిపప్పులు, ఏ వేరుశనగుళ్ళు, పోపులు కనపడుతున్నాయి. ఇంకా వీడికి మతిపోయింది. ఏం రాస్తారండి శ్రీనాథ మహాకవి అద్భుతంగా రాశాడు ఈ ఘట్టాన్ని. గృక్కిల్మింగుచు ఒక్క యోధన మహాకుంభంబు వీక్షించు వాడ కోణంబున మందరశ్మియుగు దీపాంకూరముల్ మీదికి నెక్కంద్రోచి ఘృతంబునిచ్చి నిజ వస్త్రైకాంశముంచి చేనొక్క ప్రోవిడి ఒత్తినేచెను శిఖిన్ యోజించే వైశ్యానరు. ఆ అన్నపు పాత్రలు చూడగానే నోరూరిపోయింది వీడికి. ఇంతవరకు ఈ మధ్యకాలంలో తిండి చూడలేదు, పైగా అవేమో ఘుమఘుమలాడిపోతున్నటువంటి పులిహార పాత్ర, ఈ పాయస పాత్ర ఇవన్నీ చూశాడు. దాంతో గురుక్కిల్ మింగుచు అంటే నోట్లోకి లాలాజలం ఊరిందిట అని గుటకలు మింగేట, దానికి గురుక్కిల్ మింగుట అని పేరు. ఇంత అందంగా రాశాడు శ్రీనాథుడు. మన పౌరాణికులు చాలా గొప్పవాళ్ళు. అన్నం పరబ్రహ్మస్వరూపం, రుచిగా దాన్ని వర్ణించాలి. అందుకే మీకు ఎక్కడ పురాణాల్లో చూడండి పదార్థములను వర్ణించని పురాణం ఉందా? భారతం చూడండి, భాగవతం చూడండి, శివపురాణం చూడండి, కాశీఖండం చూడండి, ఎక్కడ చూసినా సరే బ్రహ్మ పదార్థాల కంటే బాగా వర్ణించారు అన్నాన్ని. వాటిల్లో వేసిన పోపుల్ని వర్ణించారు. ఎంత వేగాలో అంత వేగాయి అంటాడు వజీరు. ఈ మధ్యన ఒక మూర్ఖుడెవడో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఎవడు పంపాడో తెలియదు కానీ నాకు కూడా పంపారు. నా శిష్యులు దాన్ని నాకు వాట్సాప్లో తెలివిగా వినిపించారు. ఏంటండి ఈ పిచ్చ పురాణంలో ఎంతసేపు బజ్జీలు అంటారు, వేయించారంటారు, పులిహార అంటారు, వర్ణిస్తారు, వీళ్ళకి తిండి తప్ప మరొక అవకాశం లేదానని. అసలు తిండి తినకుండా ఎవడు బతుకుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడి మీరు ఇంత పురాణం విన్నా మళ్ళీ పరుగు పరుగును వెళ్ళి ఏకాదశి అయినా సరే పూరి కూర తినకుండా ఎవడన్నా ఉన్నాడా? లేకపోతే ఇంకో అటుకులు పులిహార, ఇక్కడికి వచ్చాక మరమరాల పులిహార, దాని బొరుగులో ఏదో అంటారట మరవరాల్ని, దాంతో అద్భుతంగా పులిహార చేయించుకోకుండా ఎవడన్నా ఉన్నాడా? తిండి మీద వ్యామోహం లేకుండా యావత్ జీవితం ఉపవాసం ఉండి చచ్చిపోతాడు ఎవడన్నా? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం పరబ్రహ్మస్వరూపం. అది దానిని వర్ణించాలి, పవిత్రంగా వర్ణించాలి, దాన్ని ఇతరులకు పెట్టాలి. అన్నము గురించి వర్ణన లేకపోతే అది పురాణమే కాదు పొమ్మన్నారు. అటువంటిది ఏ దౌర్భాగ్యుడో తెలియదు కానీ ఏమిటో గురువుగారి వచ్చిన పురాణాల్లో అన్నాన్ని వర్ణిస్తారు లేకపోతే పులిహారను వర్ణిస్తారు, ఇది తప్ప పురాణంలో ఇంకోటి లేదా అన్నట్ట. అన్నవాడు పరమమూర్ఖుడు, అటువంటి వాడికి అన్నం లేకుండా ఓ పదేళ్ళు అల్లాడిపోగాక అని నేను చెప్పించట్లేదు, వ్యాసుడు చెప్పిస్తాడు. కాబట్టి అన్నం వంటి పరబ్రహ్మ పదార్థాలను ఎప్పుడు కూడా మనం తోలనాడకూడదు. ఇవాళ తోలనాడితే రేపు పొద్దున్న ఇలాంటి పౌరాణికుల యొక్క వర్ణనలో తప్పు పట్టిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. చివరి రోజులు అన్నం లేకుండా మలమలమాడిపోయారు. ఇది నేను చూస్తున్నమాట. అందువల్ల వ్యాసుడు చాలా గొప్పవాడు. మీకు ఆ కథ కూడా చెబుతాను. వ్యాసుడు కాశీ వెళ్ళి తిండి లేక అల్లాడిపోయి అప్పుడు అన్నం గురించి ఎంత వర్ణించాడో తెలుసిన? ఏ పురాణంలో చూసినా వర్ణిస్తారు. మీకు ఎక్కడైనా ఉపనిషత్తులు ఏం చెప్పాయి? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పాయి.
అది లేకుండా ఎక్కడ ఎవడు ఉంటాడు. అందుకని చక్కగా నైవేద్యాలు వర్ణించారు. ఆ నైవేద్యాల్లో ఏది ఎంత వేయాలో చెప్పారు. ఎంతెందుకు? వామకేశ్వర తంత్రంలో శివుడి నైవేద్యమునకు పట్టుకెళ్ళేటటువంటి ఒకవేళ దద్దోజనం పట్టుకెడితే అందులో మిరపకాయలు ఎంత వేయాలి, కేజీకి ఎంత సేరు బియ్యమునికి ఎన్ని మిరపకాయలు వేయాలో వేశారు తెలుసిన మీకు. అందులో ఎన్ని వేరుశనగ గుళ్ళు వేయాలి, జీడిపప్పు ఎంత వేయాలి, అందులో ఎంత పోపు పెట్టాలి, దాంట్లో నెయ్యి ఎంత వేయాలి, ఇవన్నీ వర్ణించారు. ఇవన్నీ పాకశాస్త్రంలో నియమాలు. అందువల్ల ఇక్కడ గ్రుక్కెళ్ళు మింగుతూ అన్నాడు ఆయన. అంత రుచి కలిగిన ఆ పదార్థాలను చూడగానే గుటకలు మింగి ఆ పదార్థం దగ్గరికి వెళ్ళాట. అందులో ఆయనకి బాగా నచ్చింది బంగారపు గిన్నె, ఆ గిన్నె నిండా ఉన్న పాయసం. ఎందుకంటే పాయసంలో జీడిపప్పులు ఉన్నాయి, ఆయనకి తీపి ఎక్కువ ఇష్టం, ఆయనకి రోగగ్రస్తుడు కదూ. ఏ మాయదారి మానవులకి లోపలంతా షుగర్ ఫ్యాక్టరీలే, ఏంటి వీడి సంపాదన, వీడి బతుకు ఏమిటి చెప్పండి, పాయసం తినడానికి లేదు, తింటే చస్తాట. పూర్వం రోగులు అంతలా ఉండేవారు కాదు. మనం చేజేతులారా సీట్లో కూర్చుని నడవకుండా రోగాలు తెచ్చుకుంటున్నాం. పిల్లల్ని బాగా నడిపించండి, వ్యాయామం చేయించండి, అప్పుడు ఏ రోగాలు ఉండవు. రోగాలన్నీ సుఖంగా కూర్చోవడంలో వస్తున్నాయి. పొద్దు నుంచి సాయంకాలం దగ్గర పని పాట లేకుండా తినేసి కూర్చుంటే ఏసీ రూములు ఏమవుతాయి రోగాలు రాక. అందువల్ల ఆ రోజుల్లో అతనికి రోగం లేదు, మధుమేహం అనే ఒక రోగం లేదు. అందుకని ఈ పాయసపు గంగాళం పట్టుకుపోయి తిందాం అనుకున్నాడు. మళ్ళీ ఇక్కడ తింటే నేను భోజనము చేస్తూ ఉండగా ఎవడికో మెలకు వస్తే టక్కన దొంగాడాన్ని పట్టుకుంటాడు. తంతాడు ఎందుకు వచ్చింది, పైగా ఇక్కడ భోంచేస్తే గిన్నె ఎత్తుకుపోవడానికి ఉండదు, ఇది బంగారపు గిన్నె. ఈ గిన్నె పట్టుకుపోయి రహస్యంగా మణికర్ణికా ఘట్టం దగ్గర గంగానదీ తీరంలో తినేస్తే తిన్న తర్వాత ఈ గిన్నె కడిగేసి పట్టుకుపోయి ఒక మంచి వ్యాపారికి అమ్మేసుకుంటే, ఆ రోజుల్లో నిజాయితీ పరులు వ్యాపారులు, అందువల్ల నాకు డబ్బు ఇస్తారు, ఉన్నది ఉంటేట్టుగా ఎంతైతే అంత డబ్బు ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో మళ్ళీ నేను కొంతకాలం జూదం ఆడుకోవచ్చు. ఇటు అన్నం తిన్నట్టు ఉంటుంది, ఈ బంగారపు గిన్నె నమ్ముకోగా వచ్చిన డబ్బుతో మళ్ళీ కొంతకాలం జూదం ఆడొచ్చు, వేసేల దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నట్టు. వీడి బుద్ధి ఇదే మళ్ళీ. అందుకని ఈ గిన్నె ఎత్తుకుపోదాం అనుకున్నాడు. గిన్నె ఎత్తుకుపోవాలంటే దీపం కొండెక్కుతోంది. వెంటనే ఏం చేశాడు, ఆ పక్కనే ఓ పెద్ద నేతి జాడి ఉంది, ఆ నేతి జాడితో ఈ దీపపు కుంది నిండా నెయ్యి పోశాడు. తీరా నెయ్యి పోసిన అప్పటికే ఒత్తి బాగా కాలిపోయి మసైపోతుంది, అంటే ఇంకా ఒత్తి కూడా ఆరిపోతుంది. టక్కన ఏం చేశాడు, వాడు కట్టుకున్న వస్త్రం ఉన్నది, ఆ వస్త్రాన్ని బర్రును చింపేశాట. నిజ వస్త్రైకాంశముంచి వాడు కట్టుకున్న పంచెని చింపాడు. ఆ పంచ రామరామ 5 రోజులుగా అదే బట్ట కట్టుకున్నాడు వాడు, దీక్షా వస్త్రంలాగా కంపు కొడుతున్న వస్త్రం. ఆ వస్త్రంతో స్నానం, ఆ వస్త్రమే మళ్ళీ కట్టుకోవడం. అటువంటి ఆ దరిద్రపు వస్త్రాన్ని చింపి ఆ మొక్క తీసి ఆ నేతిలో ముంచి ఈ కొండెక్కుతున్న ఒత్తి దగ్గర పెట్టి వెలిగించి పక్కన పెట్టాడు. అంటే తన బట్టతో ఒత్తిని తయారు చేసి శివుడి సన్నిధానంలో శివరాత్రి నాడు ఆవు నేతితో దీపం వెలిగించాడనమాట. ఒత్తి వాడే వేసుకున్నట్టయింది, నెయ్యి పోసినట్టయింది. ఇలా అర్ధరాత్రి లింగోద్భవ కాలం తర్వాత శివసన్నిధిలో దీపం వెలిగించి ఆ వెలుతురులో ఇప్పుడు ఆ పాయస పాత్ర చూశాడు. చక్కగా గంగాళం ఎత్తాడు. ఈ గంగాళం ఎత్తుకుని గంగానదీ తీరానికి వెయిలుదేరాడు. కర్మగాలి చీకట్లో వాడు బయటకు వస్తూ నిద్రపోతున్న ఒకనొక భక్తుడి కాలు తొక్కాడు. ఆ తొక్కడంలో కూడా గట్టిగా తొక్కాడు. దాంతో వాడు ఉలిక్కిపడి బాబోయని లేచాట. ఒక్క తొక్కు తొక్కగానే వాడు ఉలిక్కిపడి లేచి బాబోయ్ అనగానే అప్పుడు ఆగిపోయి ఉంటే ప్రమాదం లేకపోయేది. వీడు కంగారు పడి ఈ గిన్నె ఎక్కడ లక్కుంటారో తంతారో అని ఈ గిన్నె బుత్తుకు పరిగెత్తడం మొదలెట్టాడు. దబ్బదబ్బ పరిగెడుతూ ఉంటే ఈ శబ్దానికి అందరూ ఈ అరుపులకి లేచిపోయారు. దొంగ 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 అన్నారు. ఆ చుట్టుపక్కల కాపల వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర బాణాలు ఉన్నాయి. అందులో ఒకటి పారిపోతున్నవాడు ఎవరే ఆగరా అంటే వాడు ఆగకుండా పరిగెడుతూ ఉంటే టక్కన బాణం కొట్టాటే ఈ బాణం వెళ్ళి వెన్నులోంచి బయటకు వచ్చేసింది వాడికి. ఒక్క దెబ్బకి ఢామ్ అనే శబ్దంతో చచ్చి కింద పడిపోయాడు వాడు. ఆ నందీశ్వరుడి మీద పడిపోయాడు ఒక్క దెబ్బకి. ఇంకా చూడండి క్షణాల్లో చచ్చిపోయాడు. అక్కడ పెద్ద నంది విగ్రహం ఉంటే ఆ నంది మీద పడి చచ్చిపోయాడు పాపం శివరాత్రి పుట్టేవాడు. చివరికి తిండి దక్కలేదు. శివరాత్రి నాడు ఉపవాసం, అంతకుముందు 3 రోజులు 4 రోజులు ఉపవాసం, ఈ రోజేమో భజన చేశాడు, శివుడి సన్నిధానంలో దీపం వెలిగించాడు, తిండి లేకుండానే చచ్చిపోయాడు. ఈ పరమపాపాత్ముడు చచ్చిపోగానే వాడిని తీసుకుపోవడానికి 3 యమకింకరులు వచ్చారు. వాళ్ళు భయంకరంగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, ఎంతంత చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఉన్నారు, పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. వాళ్ళు యమకింకరులు అంటే అంత భయంకరంగా ఉంటారు. వాళ్ళు పాపాత్ములకి యమకింకరులు భయంకరంగా కనపడతారు. పుణ్యాత్ములకి మీలాంటి వాళ్ళకి యమకింకరులు కనపడరు. యముడు కనపడతాడు, కానీ అందమైన రూపంతో కనపడి స్వర్గానికి పంపుతాడు. ఈ పాపాత్ముడిని తీసుకుపోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, కన్యల్ బ్రాహ్మణుడన్ త్యకాలమున వేకన్ రోషనిష్ఠూతులన్
ఘనపీనోష్ఠవికారవక్త్ర విలసద్గర్వేక్షణోపేతులం జనసంత్రాసకరోద్యతాయతసుపాశశ్రేణికాహేతులం హననవ్యాప్తి విభీతులం మువుర ఆత్మానేతలం దోతలం. ముగ్గురు యమకింకరులు కనబడ్డారు ఈ పరమధర్మార్గుడు గుణనిధికి. వాళ్ళు ఎలా ఉన్నారు, కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నారు, అంటే అంత భయంకరంగా ఉన్నారన్నమాట. యారా దుర్మార్గుడా, బ్రతికొండగా ఎన్ని పాపములు చేసావురా, జోదమాడావు, వేశ్యాలోలత్వంతో కన్ను విన్ను కానక తిరిగావు, తాగావు, తందనాలాడావు, ఎన్ని పాపాలు చేసావో లెక్క జమాలేదు, అసలు నీ పాపములకు జమా ఖర్చులు ఎవరూ చెప్పలేరా అంటూ కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నారట. ఇంతంతలావు పెదవులు ఉన్నాయి వాళ్ళకి. ఆ పెదవుల్ని పళ్ళతోటి పట్ట పట్ట కొరకడం మొదలుపెట్టారు. చేతుల్లో పాశములున్నాయి, యమపాశములు అంటారు వాటిని. ఆ తాళ్లతోటే ప్రాణాన్ని వాళ్ళు పట్టుకుపోతారు. ప్రాణములను బయటికి లాగేటటువంటి పాశములతో ఉన్నారు ఆత్మానేతలు వాళ్ళు. ఆత్మ ఆనేత అంటే ఆత్మలను పట్టుకుపోవువాడు, ఆనేత అనే శబ్దమునకు పట్టుకుపోవువాడు అని అర్థం అనమాట. అది అరుకారాంత శబ్దం, ఆనేతృ శబ్దం. ప్రథమా విభక్తి కనుక ఆత్మానేత. అటువంటి ఆ దూతలను చూశాడు. చంపడంలో కూడా వణికించి వణికించి చంపుతారు వాళ్ళు, భయపెట్టి మరీ ప్రాణం తీస్తారు అటువంటి వాళ్ళు. వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి, శూలాలు ఉన్నాయి, ముద్గరాలు ఉన్నాయి, ముళ్ళ కత్తులు ఉన్నాయి. అటువంటి ఆ యమకింకరుల్ని చూచి ఈ పాపాత్ముడి ప్రాణం లేచిపోయిన ప్రాణం వడకడం మొదలెట్టిందిట. ఈ ప్రాణం ఏం చేస్తారు వాళ్ళు, బయటికి లాగి పాశములతో ఒక ఇంకో శరీరంలో ప్రవేశపెడతారు. ప్రాణం శరీరం లేకుండా ఉండలేస్తామా? ప్రాణం బయటికి రాగానే మన శరీరంలోంచి దానికి వెంటనే ఇంకొక ఉపాధి కావాలి. ఆ శరీరము యాతనా శరీరం అని పిలువబడుతుంది. పాపాత్ముల్ని ఎప్పుడూ కూడా నల్లని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. యమయాతనలు అనుభవించే శరీరము గనక దానికి యాతనా శరీరము అని పేరు. అదే పుణ్యాత్ములైతే అందమైన శరీరంలో ప్రవేశపెట్టబడతారు స్వర్గము. లేక ఇంకా పుణ్యాత్ములైతే ఇలా శ్రీశైలంలో ఇలా పరమ పవిత్రమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని 7 రోజులు విన్నారంటే మిమ్మల్ని మాట వరసకు కూడా నరకానికి యమలోకానికి పంపించకుండా కైలాసానికి పంపేస్తారు. దానికి ప్రమదగణ శరీరం అని పేరు. ప్రమదగణములకు ఎటువంటి శరీరం ఉంటుందో అటువంటి అందమైన శరీరం పట్టుకొస్తాడు శివుడు మనకి. ఆ శరీరం 30 వయస్సు కలిగిన వాడి శరీరంలో ఉంటుంది. దాని నెత్తి మీద కిరీటం, హారాలు ఉంటాయి. అటువంటి అందమైన శరీరంలో ప్రవేశపెట్టి శివుడు స్వయముగా వీడిని ఆహ్వానించి కైలాసానికి పట్టుకెడతాడట. ఇటువంటి చోట సప్తాహ దీక్షతో శివపురాణ కథలు విన్న వారందరికీ ఆ దివ్యగతులే వస్తాయి. శ్రద్ధతో వింటే, మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడితే మాత్రం మాట్లాడాడా సెల్, హీ హ్యాస్ టు గో టు హెల్ అన్నారు. అంటే ఇది నేను మళ్ళీ సిబ్బందికి చెప్పను, ఎందుకంటే ఇక్కడ డ్యూటీ చేసేవాళ్ళు ఏకకాలంలో ఇక్కడ పురాణం వినాలి, ఇక్కడ డ్యూటీ చేయాలి, తర్వాత అర్భాలయంలోకి సెల్ ఫోన్ పట్టుకెళ్ళే అధికారం మనకు ఉండదు, కానీ సిబ్బందికి ఉండాలి. ఎందుకని, వాళ్ళు ఇక్కడ డ్యూటీ చేయాలి, వాళ్ళు బాధ్యతలు నిర్వహించాలి. ఎవడో ఈ మధ్యన తెలివి తక్కువ ప్రశ్న వేశాడు, ఏమంటే మమ్మల్ని ఏమో సెల్ ఫోన్ పట్టుకురావద్దంటారు, మరి మీరు తీసుకొచ్చారు కదా అంటే వీళ్ళు స్టాఫ్ వాళ్ళు పనిచేయతేటి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. తుపాకీ పుచ్చుకొని మనం గుళ్ళోకి వెళ్ళకూడదు, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర తుపాకీ ఉండాల్సిందే సుమా. ఆయుధాలు మన దగ్గర ఉండకూడదు, అది వాళ్ళ దగ్గర ఉండాలి. సిబ్బందితో ఎప్పుడూ పోల్చకూడదు. వాళ్ళు అనుక్షణం జాగరూకులై 1000 కళ్ళతో చూస్తున్నారు కాబట్టి ఆలయం ఇలా ఉన్నది. కాబట్టి మనకి యువగారికి ఒకటేనా, ఇప్పుడు శివుడు కైలాసంలో ఉన్నప్పుడు సోలం పుచ్చుకుని ఇలా అన్నాడు కదా అని మన సోలంతో అంటే శివుడు పోటు పొడుస్తాడు. శివుడు ఎక్కడ, మనం ఎక్కడ? కాబట్టి ఇక్కడ ఉన్న సిబ్బంది ఈశ్వరుడితో సమానం. ఈ రోజు నుంచి అలాంటి ప్రశ్న మనం ఎప్పుడు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ గార్డుల దగ్గర కత్తులు ఉండాల్సిందే, తుపాకులు ఉండవలసిందే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా అని మనం ఆయుధాలు పట్టుకు లోపలికి ఎలా పెడతాం? ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం, అక్కడ గన్మ్యాన్ ఉంటాడు, వాళ్ళ దగ్గర గన్ ఉంది కదా, మమ్మల్ని ఎందుకండి విమానంలోకి గన్ను పట్టుకెళ్ళడంటే ఎలా కుదురుతుంది? కాబట్టి సెల్ ఫోన్ మాట్లాడే అధికారం ఇక్కడున్న సిబ్బందికి మాత్రం ఉంటుంది. వాళ్ళకి మాట వరసకు కూడా ఏ పని చేసినా దోషం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కార్య నిర్వహణలో ఉన్నారు కనుక. అలా కాకుండా మనం సామాన్యులం, పురాణం వినడానికి వచ్చిన భక్తులు మాత్రం మధ్యలో కనుక పురాణం వింటూ మాట్లాడామంటే, అటు ఇటు తిరిగామంటే, దోషం చేశామంటే అప్పుడు పురాణం వినడం వల్ల వచ్చే ఫలితం రాదుగాక రాదు. నేను చెప్పడం కాదు, కుండ బదులు కొట్టాడు వ్యాసుడు చెప్పాడు. శ్రద్ధతో వింటేనే మనకి కైలాసానికి వెళ్ళే యోగం వస్తుంది, అశ్రద్ధ వల్ల రాదుగాక రాదు. అంతెందుకు దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో ఏమని చెప్పాడు వేదవ్యాసుల వారు, నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యోహ ప్రీతి భేదనం శిశు మాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఎవడైనా అలిసి నిద్రపోతుంటే వాడిని లేపద్దు, నిద్రపోతున్న వాడిని లేపితే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది. కాబట్టి నిద్రపోతున్న వాడు లేపకండి. అంటే ఇక్కడ పురాణంలో నిద్రపోతే మాత్రం లేపండి,
నా పురాణం విని నిద్రపోతాడని నేను అనుకోను. ఇక్కడ నా పురాణంలో కూడా నిద్రపోయాడంటే ఇక ఆ దౌర్భాగ్యుడి సృష్టిలో ఆవిడ బాగు చేయలేడు. ఇంకా కథాచ్ఛేద పురాణం జరుగుతూ ఉంటే మధ్యలో మాట్లాడుకుంటూ చెప్పాక హలో అని మధ్యలో ఫోన్ మాట్లాడితే ఈ పురాణం వింటున్నవాడు అది కథాచ్ఛేదం, కథని పాడు చెయ్యడం అవుతుంది. అటువంటి వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు కలిసి ఉంటే ఎప్పుడు వాళ్ళని విడదీయకూడదు. ఎప్పుడు కూడా చక్కగా తన భార్యతో వెళ్ళారనుకోండి, ఏమండి మీ ఇద్దరు మహాత్ములండి, మీ ఇద్దరు కలిసి ఉండండి అని గౌరవించాలి, వాడని కలపాలి. అంతేగాని లేనిపోని పుకార్లు పుట్టించి ఒకరి మీద ఒకరికి దంపతుల మధ్యలో ప్రీతి భేదం కలిగించకూడదు. మాట వరస కూడా దంపతులను ఎప్పుడు వేరు చేయకూడదు. వేరు చేస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని వేరు చేయడం కూడా మహాపాపం. పిల్లవాడిని తల్లిదండ్రులకి దూరం చేసి ఇంకో చోట అమ్ముకుంటే బ్రహ్మహత్యా పాపం. ఇవి చేయకూడదని శాస్త్రం. ఇతడు పాపాత్ముడు గనక గుణనిధి వాడి ప్రాణం తీసుకుపోవడానికి యమకింకరులు వచ్చి బెదిరిస్తూ ఉంటే వీడు వణికిపోయాడు. సరిగ్గా ఆ సమయానికి ఇద్దరు శివకింకరులు వచ్చారు. వచ్చి ఈ ప్రాణాన్ని పాశముతో లాగుతూ ఉంటే ఆ పాశం కత్తిరించారట. యమపాశాన్ని ఆ ప్రాణం నుంచి కత్తిరించి విడదీసేశారు. దాంతో యమకింకరులు తెల్లబోయారు. ఈ పాపాత్ముడి ప్రాణాన్ని యమపాశములతో కట్టి బయటికి లాగి యాతనా శరీరంలో ప్రవేశపెట్టాలి. ఆ యాతనా శరీరంలో ఎన్నో ఈ దుర్మార్గుణ్ణి యమలోకానికి పట్టుకుపోయి వాడికి రకరకాల శిక్షలు వేస్తాం మేము. ఆ తర్వాత భూలోకంలో వాడి పాపాన్ని బట్టి వాడికి శిక్షలు వెయ్యాలి. వీడు పరమనీచుడు, చిన్నప్పటి నుంచి దుర్వ్యసనములతో గడిపాడు, ఒక్కనాడు తల్లిదండ్రుల మాట వినలేదు, ఇంక వీడు చేసిన పాపాలు అన్నీ ఎన్నీ కావు. ఆఖరికి శివాలయంలో శివప్రసాదం దొంగిలించిపోయాడు. శివద్రవ్యాపహారం అనే మహాపాపం చేయకూడదు. మాట వరసకు కూడా ఏ ద్రవ్యానికైనా శుద్ధి ఉంది, కానీ శివద్రవ్యం అపహరిస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటిది శివుడి నైవేద్యం అక్కడ ఉన్నటువంటి గిన్నె కూడా ఎత్తుకుపోయాడు. అందువల్ల ఈ దుర్మార్గుడి ప్రాణమును తీసి యమలోకానికి పట్టుకుపోతాం మేము. ఆ తర్వాత వీడిని శిక్షిస్తాం, భూలోకంలో నీచ జన్మ వచ్చేలా చేస్తాం. మీరెవరు, ఎందుకు ఈ దుర్మార్గుడిని పట్టుకుపోకుండా అడ్డం కొట్టారంటే, అప్పుడు అన్నారట శివకింకరులు, మీరన్నదంతా నిజమే, వీడు పరమపాపాత్ముడు, యమలోకమునకు వెళ్ళవలసిన వాడే, అయినా వీడి పాపాలన్నీ పోయాయి, వీడంత పుణ్యాత్ముడు ఇప్పుడు ఎవరూ లేరు అనగానే వీడెప్పుడు చేశాడంటే పుణ్యం అన్నారట వాళ్ళు. శివద్రవ్యం అపహరించడం కోసమైనా వీడు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, భజన చేశాడు, శివుడి సన్నిధానంలో దీపం వెలిగించాడు. శివుడి సన్నిధానములో ఒక దీపం వెలిగించిన వాడు 1000 జన్మల పాపముల నుంచి విముక్తుడవుతాడు. అందున శివరాత్రి నాడు వెలిగించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకే కార్తీక మాసంలో ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ మొన్న చెప్పారు, నాకు వస్తూ ఉంటే నిన్న పిఆర్ఓ గారు చెప్పారు, ఎన్ని దీపాలు వెలిగిస్తున్నాం అండి, 100,000 దీపాలు వెలిగిస్తున్నాం, 1,00,000 దీపోత్సవాలు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో పూర్ణిమ నాడో లేకపోతే సోమవారం నాడో కూడా మేము ప్రతి సోమవారం 100,000 దీపాలు వెలిగిస్తున్నాం అన్నారు. ఆ 100,000 దీపములలో వెలిగిస్తున్నప్పుడు చూచిన మనం కూడా ఒక దీపం వెలిగించిన తక్షణం ఆనాటి వరకు ఉన్న సకల పాపాల నుంచి విముక్తులం అయిపోతాం మనం. దీపం శివుడి సన్నిధానంలో వెలిగిస్తే అంత లాభమట. ఈ క్షేత్రంలో ఎక్కడ దీపం వెలిగించినా పుణ్యమే. అందున ఆలయంలో వెలిగిస్తే అది అఖండ ఫలితం ఇస్తుంది. వీడు అలా దీపం వెలిగించి పాప విముక్తుడయ్యాడు. అన్నిటికీ మించి దీపపు కుందిలో నెయ్యి పోశాడు, తన వస్త్రాన్ని ఒత్తిగా పెట్టాడు, శివుడి సన్నిధానంలో చచ్చిపోయాడు. కాబట్టి వీడికి ఇంకా ఏ పాపము లేదనగానే యమకింకరులు, మాకు ధర్మసూక్ష్మం తెలియదండి, ఇది ధర్మసూక్ష్మం అని ఇప్పుడు తెలిసింది అని వెంటనే యముడి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా, మేము ఒక దుర్మార్గుని తీసుకొద్దాం అనుకుంటూ ఉంటే శివకింకరులు అడ్డం కొట్టారు, కారణం ఏమిటంటే, అప్పుడు ఆయన కూడా చెప్పాడు, శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన చేసిన చాలున్. శివధర్మం చాలా సూక్ష్మం. శివుడి సన్నిధానంలో ఇంత పుణ్యం చేస్తే, పెసరంత పుణ్యం చేస్తే, కొంచెం పుణ్యం చేస్తే అది కొండంత ఫలితం ఇస్తుంది. అంటే శివుడి సన్నిధానంలో 1 రూపాయి దానం చేస్తే అది 1,00,000,000 రూపాయల దానంతో సమానం. శివుడి సన్నిధానంలో 1 దీపం వెలిగిస్తే అది 1,00,000,000,000 దీపములు వెలిగించడంతో సమానం. అటువంటిది ఇక్కడ 100,000 దీపోత్సవం చేస్తే అది 1,00,000,000,000 దీపాలు వెలిగించినట్టు ఆలోచించండి. కాబట్టి గుణనిధి పాపాత్ముడు కాస్త పుణ్యాత్ముడు అయిపోయాడు అన్నారట యముడు కూడా. ఇప్పుడు ఈ శివకింకరులు ఈ పాపాత్ముడైన గుణనిధిని అందమైన శివగణంలో చేర్చి ఒక దివ్య శరీరం తెచ్చారు వాళ్ళు. ఆ దివ్య శరీరం శివుడి దగ్గర ఉన్న గణములు ఎలా ఉంటారో అటువంటి శరీరం అన్నమాట. అచ్చం ప్రమద గణములలో ఒక వ్యక్తి యొక్క శరీరం అది. అటువంటి శరీరంలో ఇతని ఆత్మని ప్రవేశపెట్టారు. ఈయన్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ 1,000 ఏళ్ళు సుఖంగా గడిపాడు. ఆ తర్వాత ఆ పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలో పుట్టాడు. ఈ కచ్చల గొప్ప కథ అర్ధనారీశ్వర తత్వానికి వెన్నెముక వంటిది ఈ ఘట్టం. అందుకే శ్రద్ధగా వినాలి. శివలోకంలో 1000 ఏళ్ళు గడిపాక వీడు భూలోకంలో కళింగదేశపు రాజుగారి కొడుకై పుట్టాడు. ఆనాడు కళింగదేశాన్ని అరిందముడు అని ఒక రాజు పరిపాలించేవాడు. వాడికి వీడు కొడుకై పుట్టాడు. వీడికి దమ్ముడు అని పేరెట్టారు. వీడికి పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. నేను పూర్వజన్మలో గుణనిధిని, పాపాత్ముణ్ణి, కానీ శివుడి సన్నిధానంలో దీపం వెలిగించాను. ఆ పుణ్యంతో కైలాసంలో 1000 ఏళ్ళున్నాను. ఇప్పుడు ఒక రాజుగారి కొడుకునే పుట్టాను. కేవలం దీపం వల్ల ఇంత ఫలితం వచ్చింది అని గ్రహించాడు వాడు. పూర్వజన్మ జ్ఞానం వల్ల చిన్నప్పటి నుంచి శివనామస్మరణ క్షణం విడిచిపెట్టేవాడు కదండి. అస్తమానము శివ శివ శంభో, హర హర శంభో అనేవాడు. ఓం నమ శివాయ అంటూనే ఉండేవాడు. కొంతకాలం అయ్యాక వాళ్ళ నాన్నగారి తర్వాత వీడు రాజు అయ్యాడు. కళింగ అంటే ఇప్పుడు ఒరిస్సా అన్నమాట. ఆ ఒరిస్సా దేశానికి, ఉత్కళ దేశానికి రాజు అయ్యాడు. వీడు రాజు అవ్వగానే ఒక చట్టం చేశాడు. ఏమిటో తెలుసా చట్టం? నా రాజ్యంలో ఎవడైనా శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించవలసిందే. కార్తీక మాసం వస్తే ఆ మొత్తం మాసం అంతా ఎవరి ఊళ్ళల్లో ఉన్న శివాలయాలలో వాళ్ళు వంతులు వేసుకుని దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించని దుర్మార్గుడికి చేతులు నరికేస్తాను, తలకాయ నరికేస్తాను, శిరశ్చేదము లేక హస్తఛేదం అన్నాడు ఆయన. దాంతో వణికిపోయారు జనం. రాజుగారు చట్టం వల్ల చాలా లాభం ఉందన్నమాట. రాజుగారు ఈ చట్టం చేశాడు కనుక మనం దీపం వెలిగించకపోతే పాపాన్ని బట్టి చేతులో తలకాయో పోతుందనుకుని అందరూ భక్తితో దీపం వెలిగించారు. భక్తితో భయమో మొత్తమే దీపాలు వెలిగించారు. దీపం వెలిగించిన వాళ్ళంతా పుణ్యాత్ములయ్యారు. తాను దీపం వెలిగించి తన రాజ్యంలో పౌరులందరి చేత కార్తీక మాసం అంతా దీపములు వెలిగింపచేసిన మహాపుణ్యంతో ఈ దముడనే కళింగరాజుగారు శరీరం విడిచిపెట్టాక కొంతకాలం బ్రహ్మగారి మనస్సులో ప్రవేశించాడు. బ్రహ్మ యొక్క హృదయంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం బ్రహ్మ హృదయంలో ఉన్నాడు. ఆ తర్వాత ఈ యుగంలో అంటే ఇప్పుడున్నటువంటి కల్పంలో, కల్పములు చాలా ఉన్నాయి కదా, ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క మనువు ఉంటాడు. స్వయంభవ మనువు కాలంలో వీడి పేరు గుణనిధి. మళ్ళీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం ఇప్పుడు ప్రస్తుతం 7వ మనువు కాలంలో ఉన్నాం. మొదటి మనువు స్వయంభవ మనువు, రెండోవాడు స్వరోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, 7వ మనువు వైవస్వతమనువు. అందుకే మీరు సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నారు, వైవస్వతమన్వంతరే అంటున్నారా లేదా సంకల్పంలో? ఇప్పుడు మనం వైవస్వతమనువు కాలంలో ఉన్నాం. అంటే కృతయుగం ప్రారంభంలో వైవస్వతమనువు మనల్ని పరిపాలించాడు. ఈ కలియుగాంతం వరకు ఈ మనువు యొక్క అంతరంలో ఉంటాం గనక మన్వంతరం. ఆ తర్వాత రాబోయే వాళ్ళు ఇంకా 7 ఉన్నారు. ఇది 7వ మనువు. 8వ మనువు సూర్య సావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, తర్వాత భౌత్యుడు. ఇలా 14 మంది మనువులు ఉంటారు. ఇందులో మొదటి మనువు కాలంలో గుణనిధి పుట్టాడు. ఆ తర్వాత 4వ మనువు కాలంలో గుణనిధి కళింగరాజు అయ్యాడు. ఇప్పుడు 7వ మనువు కాలంలో ఈ గుణనిధి గారు ఏమయ్యారో తెలుసుకుందాం. ఈ వైవస్వత మనువు కాలంలో భూలోకంలో బ్రహ్మ యొక్క మానసపుత్రులు 14 పుట్టారు. ఆ బ్రహ్మ మానసపుత్రుల్లో ఒక ఆయన పేరు పులస్త్యుడు. ఆయనకి ప్రజాపతి అని పేరు, పులస్త్య ప్రజాపతి. ఆ పులస్త్య ప్రజాపతికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి విశ్రవసుడు అని పేరు. ఈ విశ్రవసుడికి ఇలబిల అనే ఒక అందమైన భార్య ఉండేది. బ్రహ్మగారు స్వయముగా విశ్రవసుడికి ఇలబిలనిచ్చి పెళ్లి చేశాడు. ఈ విశ్రవసుడికి ఇలబిలకి ఈ గుణనిధి 2వ జన్మలో దముడని పేరు కలిగిన మహారాజు కొడుకై పుట్టాడు. విశ్రవసుడి కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. ఈ వైశ్రవణుడు చిన్నప్పటి నుంచి తండ్రికి తల్లికి నమస్కరించి శివభక్తితో కాశీ వెళ్ళిపోయాడు. కాశీలో మహాతపస్సు చేశాడు. ఇప్పుడు ఆయన తపస్సు చేసిన స్థలం అన్నపూర్ణ ఆలయంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్నపూర్ణ ఆలయంలోనే ఉందది. అక్కడ తపస్సు చేశాడు. వాడి శరీరం అంతా అస్థిపంజరం అయిపోయింది, చర్మం పోయింది, ఎముకలు గుట్ట కింద మిగిలిందిట. కేవలం వాడి శరీరం వెట్లాచారి సినిమాలో అస్థిపంజరమే, ఇంకేం లేదు. ఒంటి మీద చర్మం లేదు, మాంసం లేదు, ఏమీ లేదు. అంత తపస్సు చేశాడు ఏకంగవాడు. ఆ మహాతపస్సుకి మెచ్చుకుని శివుడు పరమభక్తులకి ఒంటరిగా దర్శనమివ్వడు, గుర్తుపెట్టుకోండి. అర్ధనారీశ్వర తత్వం కదా, సగం పార్వతి సగం శివుడు. అర్ధనారీశ్వర రూపంతో శివుడు ఆ వైశ్రవణుడికి దర్శనమిచ్చాడు. అప్పటికి వాడికి ఒంటి మీద మాంసం లేదు, చర్మం లేదు,
కనుగుడ్లు అలా గుడ్లు మిగిలాయి, లోపలకు ఉండవలసినవి ఏమీ లేవు. ఉత్తి అస్థిపంజరానికి కంటి గుడ్లు పెట్టినట్టు ఉన్నట్టు వాడు. ఆ గుడ్లు మాత్రం ఎందుకు మిగిలాయంటే వాడి శివభక్తికి మెచ్చుకుని శివుడు కనుగుడ్లు మాత్రం ఉండనిచ్చాడు. వాడు ఆ గుడ్లతో ఏదో ఒక పిశాచం అస్థిపంజరంలో గుడ్లతో చూసినట్టుగా అలా శివుడికే చూశాడు. ఏమంటే ఎదురుకుంటే శివుడు కనపడితే ఆనందంతో పులకించలేదటి వీడు, అమ్మవారికే చూశాడు. ఈర్ష్య వచ్చిందటి వీడికి. ఎందుకు ఈర్ష్య వచ్చిందో తెలిసిన, నేను ఇన్నేళ్ళు తపస్సు చేస్తే కానీ మా ఈశ్వరుడు నాకు దర్శనమివ్వలేదు, కానీ వీడెవరండి, ఎంత తపస్సు చేసి ఉంటుంది, ఈయన శరీరంలో సగభాగంలో దక్కుంది, శివుడి శరీరంలో సగభాగం ఆక్రమించిందంటే ఎంత తపస్సు చేసి ఉంటుంది అనుకున్నట్టు వాడు. అంటే అమ్మవారికి అసలు పెట్టాడు. ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడండి మా పీఠానికి, వచ్చి గురువుగారు మీ దర్శనం చేసుకున్నప్పుడు అలా పులకించిపోతాను, అమ్మగారు చూసి తీర్చి కలుగుతుందండి, ఆవిడ ఏం తపస్సు చేసి మీ భార్య అయిందండి, నాకు ఆ యోగం పట్టలేదన్నాడు వాడు. నయ్యం ఆవిడ గంటేసి వాడు పక్కన కూర్చున్నాడు కాదు. ఈ బుద్ధి ఆనాడు ఆ వైశ్రవణుడికి వచ్చిందనమాట. అమ్మ వచ్చి ఆయన శరీరంలో సగంలో కూర్చుంది, నాకు ఆ భాగ్యం దక్కలేదు, ఆవిడ ఇంత అందంగా ఉంది, ఆవిడ ఎలా కూర్చుంది, ఆయన పక్కన ఏం తపస్సు చేసి కూర్చుంది అని ఈర్ష్యతో చూశాడు. అప్పుడు వాడి ఎడమ గుడ్డు టప్పన పగిలిపోయింది, ముక్కలై బయటకు వచ్చేసింది. కు అంటే చెడ్డగా, వైరమును వహించి అమ్మను చూశాడు కనుక వాడికి కుబేరుడు అని పేరు వచ్చింది. వాడని వాడి కుబేరుడు కథ ఇదంతా. ఇంతకీ వాడు ఎవడో అర్థమైంది మీకు, ఆ విశ్రవసుడు కొడుకే వైశ్రవణుడు, ఆయనే కుబేరుడు. అందుకే కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని మంత్రపుష్పంలో చెబుతున్నాం. ఆయనే కుబేరుడి యొక్క పూర్వజన్మలో ఒక గుణనిధి అనే దౌర్భాగ్యుడు, రెండో జన్మలో రాజయ్యాడు, ఈ జన్మలో ఇప్పుడు కుబేరుడు అయ్యాడు. వాడు అలా కన్ను గుడ్డెగిరి పగిలిపోయింది, ఈ ఒక్క కన్నే మిగిలింది. అప్పుడు పార్వతి ఏమందో తెలిసిన, మీ భక్తులంతా గొప్పవాళ్ళండి బాబు, వీడెవడో ఏకంగా నన్నే చూసి ఈర్ష్య పొంది నా స్థానమే లాగాలనుకుంటున్నాడు అనగానే, భక్తులకి అంత అభిమానం శివుడంటే, శివభక్తులు శివుడిలోనే ఉండిపోవాలి, ఆయనలో కలిసిపోవాలనుకుంటారు. అయినా మన పిల్లాడు, మనిద్దరం అవినాభావ సంబంధంతో ఉంటాం కదా, ఆ విషయం నువ్వే చెప్పి నువ్వే వరాలి అన్నట్టు ఆయన. అప్పుడు ఆవిడేమందో తెలిసిన, మేమిద్దరం ఒకరి కోసం ఒకరం తపస్సు చేస్తాం, ఒకే చైతన్య రూపం రెండుగా అమ్మగా అయ్యగా విభజింపబడినటువంటి తత్వం మాది. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, నిజ తపఃఫలాభ్యాం, ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని భార్యాభర్తలయ్యారండి వాళ్ళు. కళాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిహి ఇయం. ఇదిగో ఇది మా నమస్కారం. నతిహి ఇయం నతిరియం అంటే ఇదే నమస్కారం. ఏమిటా నమస్కారం, ఎవరికి నమస్కారం అంటే, ఇక్కడ మన అంతా కాదు, నిజ తపఃఫలాభ్యాం పార్వతి శివుడు భర్త కావాలని హిమాలయ పర్వతాలలో మహాతపస్సు చేసింది, పార్వతి లేకపోతే నేను ఉండలేనని శివుడు జటాచోటధారి అయి అదే హిమాలయాలలో మహాతపస్సు చేశాడు, మన్మథుణ్ణి కూడా భస్మం చేసేసాడు ఆయన. ఆ విధంగా ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని తపఃఫలితంగా పొందారు. మేమిద్దరం ఒకే రూపం రెండుగా మారాం, కాబట్టి ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకుని దంపతులుగా మారి లోకాలను ఉద్ధరింపచేసి అర్ధనారీశ్వరులం, తపస్సు చేసి మమ్మల్ని ఇద్దరినీ కలిసి దర్శనం చేసుకున్న అదృష్టవంతుడు అయ్యుండి కూడా తాత్కాలికంగా నువ్వు ఈర్ష్య పొందావు, అందువల్ల నీకు కుబేరుడిని పేరు వస్తుంది, నీకు ఒక్క కన్నే ఉంటుంది, ఆ ఒక్క కన్ను కూడా కుడి కన్ను పింగళ వర్ణంలో ఉంటుంది, పింగళ వర్ణం గౌరవచన వర్ణంలో ఉంటుంది, ఈవేపు కన్ను గుడ్డు లేకపోయినా నీకు దృష్టి మాత్రం ఉంటుంది, అంతా చూడగలుగుతావు, నీకు కుబేరుడని వైశ్రవణుడని రాజాధిరాజని మహారాజని బిరుదులుంటాయి, నువ్వు శివుడికి మిత్రుడు అయి ఉండు అని అమ్మవారు ఆయనకు కొన్ని వరాలు ఇచ్చింది. ఇంకా చాలా అద్భుతమైన గాథ ఉన్నది. అమ్మని కూడా అర్ధనారీశ్వరుణ్ణి ఎవరైనా వ్యతిరేకిస్తే దానివల్ల ఎంత దెబ్బతింటారో తెలియజేసే గొప్ప కథ ఇది. మిగతా కథాభాగంతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.